మనము తల్లవంచుకుందాము. ప్రియమైన దేవా, మా మధ్య ముందుగానే గంభీరమైన నీ యొక్క సన్నిధి కృంపనిపుల కొరకై ఈ దినమున మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. దీన్ని మేము బహువిస్తారంగా సమృద్ధిగా కలగాలని ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ గీతమును ఇప్పుడే ఈ మంచి క్రైస్తవ స్త్రీ పాడిన ఈ అద్భుతకరమైన పాటను బట్టి నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు నీ యొక్క ఆత్మ దిగివచ్చను, దాని యొక్క భావాత్మకము కూడా వచ్చను. ప్రభువా, అలాగను ఉండుగాకని ప్రార్థిస్తున్నాము. దేవా, మాలో ఒక్కొక్కరిని నీవు దీవించమని, ఇది జరుగుటా మేము చూచినప్పుడు ఆనందముతో మా హృదయాలు నివ్వండుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవా, నిన్ను కలుసుకుంటానికి సంసిద్ధ పడిన వారు ఒకరు ఇక్కడ ఉంటే ఈ మధ్యాహ్న వేళలో వారి యొక్క చివరి తీర్మానం చేసి నూతన జన్మ ద్వారా నియుద్ధకు వచ్చుటకు ఇదే ఘడియగును కాకని మేం ప్రార్థిస్తున్నాం. అది అనుగ్రహము చూపుము. ప్రభువా, రహదారి మీద ఎంతో సమయము గడిపిన వారిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుము. నీ యొక్క వాక్యాన్ని బట్టి కొత్త సంగతులు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ ఆత్మను బట్టి మరెక్కువ తెలివితేటలు మాకు దయచేయము. ఆయన వచ్చి వాక్యానికి అనువాదం చేయునుగాక. మాకున్న ఒకే ఒక అనువాదికుడు ఆత్మ మాత్రమే. ఈ రోజు ఆయన అది మాకు అనుగ్రహించునుగాక. యేసు నామమున మేమిది అడుగుతున్నాము. ఆమేన్.
That suffices.
అది చాలు. ఇటువంటి సమయము పరలోకం తప్ప మరొక శ్రేష్ఠమైన స్థలం ఉండదని నేను అనుకోవట్లేదు. ఎందుకనగా మనము దాని యొక్క అభిషేకమును అనుభవిస్తున్నాము. చూశారా, యేసుక్రీస్తులో పరలోక స్థలములో కలిసి కూర్చుండి ఉన్నాము. పరలోక స్థలములలో కూర్చున్నాము. సహోదరి ఫ్లోరెన్స్, దేవుడు నిన్ను దీవించును కాక. దుఃఖ సమయంలో ఆమె ఉన్నారు. ఆమె తండ్రి కొనిపోబడ్డాడు. దేవుడు ఆ బిడ్డను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు సహోదరు డేమోస్, ఈ కూటములు తదితరమైన వాటి బరువంతా రెండు భుజాలపైన ఎత్తుకున్నాడు. మన యొక్క ప్రార్థనలు కూడా అతనికి అవసరం. సహోదరు షకారియన్, దేవుడు నిన్ను దీవించును కాక. సహోదరుడు కార్ల్ విలియమ్స్, ఈ మంచి సహోదరులు అందరి మధ్య ఈ కూటములో నీతో కలిసి వినినందుకు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. కొందరిని కలుసుకుని తరణము నాకు కలిగినది. నేను ఎరిగినంత వరకు ఇది నా పరిచయ యొక్క ముగింపు భాగము. కనుక ఇక్కడ కొందరు మంచి సహోదరులతో కరస్పర్శ చేయబోతున్నాను మరియు కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక శ్రేష్ఠమైన దేశంలో వారితో కలిసి నిత్యత్వంలో గడపడానికి ఎదురు చూస్తున్నాను. ఒక చిన్న విషయం, నేను అపార్థము చేయబడినని అనుకుంటున్నాను. ఒకే చోట ఒకే కాలంలో జరిగు సంఘటన కాదు. నేను అనుకోవట్లేదు, ఎందుకనగా అది దైవాధీనమైనది. నిన్నటి రోజు ఇక్కడ ఒక స్నేహితుని ద్వారా, నా యొక్క స్నేహితుడైన డాని హెన్రీ ద్వారా నాకు ఇవ్వబడినది. ఒకరోజు కాలిఫోర్నియాలోని క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ కూటములో నాకొక కూటమి ఉన్నది. కాలం యొక్క స్థితిని గురించి నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ దాన్ని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటాను. నా హృదయంలో కీడు ఉంచుకుని కాదు, అది కాదు. అది ఆ విధమైన అర్థం కాదని మీరు తప్పక అర్థం చేసుకుంటారు. అయితే అది చెప్పడానికి ఏది వస్తుందో నేనది తప్పక చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత ఈ చిన్నవాడు, ఒక బాప్టిస్ట్ సహోదరుడు, ఒక చలనచిత్ర నటునికి అతని ఒక బంధువు అనుకుంటాను, నన్ను కౌగులించుకోవటానికి దిగివచ్చి అన్నాడు, సహోదరు అబ్రహాం, ప్రభు నేను దీవించును కాక, ఒక చిన్న మాట ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. అతడు ఫ్రెంచి భాషలో మాట్లాడుటకు మొదలుపెట్టాడు. ఆ అబ్బాయికి ఫ్రెంచి భాష ఒక అక్షరము తెలియదు. ఒకరక నిలబడ్డారు. ఒక పెద్ద స్త్రీగా ఆమె ఉన్నారు. ఆమె లూసియానా ప్రాంతపు ఆమె అని అనుకుంటున్నాను. ఆమె అన్నది, అది ఫ్రెంచ్ అని. తర్వాత అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, అది ఫ్రెంచ్ అని అన్నాడు అతడు. అదేమైనదో వారు వ్రాశారు. అసలు నకలు ఇక్కడ ఉన్నది. తర్వాత జరిగింది ఏంటంటే, ముందుకు వెనుకకు ఒక యవనస్తుడు నడుస్తూ వచ్చి వారి వ్రాత వివరణను చూడాలనుకున్నాడు. అతడు ఈయన్ యొక్క ఫ్రెంచ్ భాష అనువాదికుడు. ఖచ్చితంగా ఫ్రెంచ్ అది. నేను ఈ వివరణ చదవాలని ఆశపడుతున్నాను. ఇది వారి యొక్క అసలైన వివరణ. ఇది దాన్ని అనువాదం చేసిన మనిషినిది. ఇతడు, నే అతని పేరును సరిగ్గా పిలవలేకపోవచ్చును, చెప్పలేకపోవచ్చును. డి డోక్స్, విక్టర్ లీ డోక్స్, అతడు అసలైన ఫ్రెంచ్ జాతి మనుషుడు. ఇదిగో వర్తమానము. నీవు ఇరుకైన త్రోవను, కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నావు కనుక నీ స్వంత ఎన్నికలు నీవు నడిచావు. సరి అయిన ప్రశస్తమైన తీర్మానాన్ని నిర్ణయించుకున్నావు. అది నా యొక్క మార్గము. ఇంతటి ఖ్యాతిగాంచిన తీర్మానాన్ని బట్టి పరలోక మందలి అపరిమితమైన భాగము నీ కొరకు ఎదురుచూస్తున్నది. ఎటువంటి మహిమకరమైన తీర్మానము నువ్వు చేసి ఉంటివి! ఇది ఇందులోనే ఇవ్వబడినది. ఇందులో ఉన్నది దైవ సంబంధమైన ప్రేమలో గంభీరమైన విజయమును కలుగు చేస్తుంది, జరిగింపజేస్తుంది. మీకు తెలుసు, మొట్టమొదట ప్రజలు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏది విమర్శ చేయలేదు, అవునా? ఎందుకంటే నిజమైన దాన్ని నేను చూశాను. అయితే నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతాను. అయితే అది జరిగినప్పుడు మరియు దాని వెనకాల ఆజ్ఞ ఏదో నేను తెలుసుకున్నప్పుడు అది దేవుని యొద్దు నుండి వచ్చిందని నేను తెలుసుకుంటాను. తర్వాత అతని యొక్క సహోదరుడు ఇక్కడ కూర్చునే ఉన్నాడు, ఒక నిజమైన పేరుగాంచిన వకీలు. డానీ వద్ద నుండి నాకు ఒక బహుమతి ఇచ్చాడు. డానీ ఇప్పుడే హోలీల్యాండ్ ను, పరిశుద్ధ దేశాన్ని విడిచిపెట్టాడు. అతడు సమాధిపై పండుకుని, లేదు, యేసు ఆయన యొక్క మరణము తర్వాత ఆయన్ను ఎక్కడైతే పరుండబెట్టారో ఆ సమాధిలో పండుకున్నాడు. అతడు చెప్పాడు, అతడు అలాగ చేసినప్పుడు నన్ను గుర్చి ఆలోచించాడని చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ అతనిపైకి వచ్చి ఎక్కడైతే శిలువ సంఘటన జరిగినదో ఆ కల్వరి కొండకు వెళ్లిపోయి ఒక రాయి ముక్క తీసుకున్నాడు. అతడు తిరిగి వచ్చి నా కొరకు ఒక జత చొక్కాయి గుండీలు దాని నుండి తయారు చేయించాడు. వాటిని బట్టి నేనెంతో పుష్టించబడ్డాను, కుతూహలపడ్డాను. బహుశా ఇది డానీకి తెలియదు. అయితే ఈ ఉదయం నేనెక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు నేను అలా చొక్కా చేయి గుండీలు ఒక్కొక్కటి చూశాను. మీరు గమనించినట్లయితే అవి రక్తపు మచ్చలు, ఒక్కొక్క దానికి ఇరుకు గీతలున్నవి. దేవుని యొద్దు నుండి అతడు నాకిచ్చిన వర్తమానం ఇది, సంకుచితమైన ఇరుకైన మార్గము. అది ఏ విధంగా ఖచ్చితంగా సరిపోయినది! బహుశా అది ఒక విధంగా అదృశ్యవశాత్తున కలిగినదని నేను అనుకున్నాను. లేదా నేను నిజంగా డానీకి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నీవు అతనికి చెప్పు సహోదరుడా, నేను ఎంతగానో దాన్ని అభినందిస్తున్నాను. మరొక వింతైన విషయం, చొక్కాయ చేతులకు గుండీలున్న దాన్ని నేను ఈ ఉదయం తొలుక్కుంటానని నా భార్యకి చెప్పాను. ఆమె అన్నది, చొక్కా గుండీలున్నది నేను మర్చిపోయాను అని చెప్పినది. కాబట్టి ప్రభు మరొకటి నాకు సిద్ధపరిచాడు. హోహో, ఎంతటి మహిమకరమైన జీవితం సహోదరుడా! అది కాదా, కేవలం సువార్త సరళతో నడుచుట, సువార్త సరళతతో నడుచుట. ఆయనను దాని యొక్క సరళతలో లేక సామాన్యతలో అది ఘనమైన విషయం. నేను ఎదిగినంత వరకు దాని గురించి నాకు ఏమీ తెలియదు. అది సాధారణముగా చేయబట్టి వలన అందులోకి రావటానికి నాకు తరుణం దొరికింది, అవునా? దేవుని యొక్క కృపను బట్టి. ఈ మధ్యాహ్నం నేను ఎక్కువ సమయము తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకనగా మీరు ఈ రాత్రికి ఆలయాలకు వెళ్తారని నాకు తెలుసు. నేను అనుకుంటున్నాను, ఇక్కడున్న సందర్శకులందరూ వేదిక వైపు చూడండి, ఇక్కడున్న దైవ సేవకులను చూడండి. ఓ, ఈ రాత్రి వారి పరిచర్య కూటాలలో మీరు ఉండుటకు వారు ఆనందిస్తారు, వారు మీకు మేలు చేస్తారు. పట్టణంలోని ఒక ఆదివారం బడికి మీరు వెళ్లి ఉంటారన్నటకు సందేహం లేదు. మనకు ఇలాంటి మహాసభలు ఉండినప్పుడు ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారులుగా మన యొక్క సంఘాలతో మన యొక్క ప్రోత్సాహ తోడ్పాటునంతా మనం ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా అక్కడే మన వ్యాపారులు వెళ్ళుచున్నది. ఇది దేవుని యొక్క ఇల్లు. ఈ రాత్రికి మీరొక ఆలయాన్ని సందర్శిస్తారని నిరీక్షిస్తున్నాను. రేపు రాత్రికి మహాసభ యొక్క ముగింపు అని అనుకుంటున్నాను. వారు బాకాలో ప్రకటించారు, ప్రభుచిత్తమైతే అతని వర్తమాన వెంటుకై నేను ఇక్కడ ఉండాలని ఉద్దేశిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. సరే, ఇప్పుడు నేను ఒక బోధకునని నేను చెప్పుకోను. నాకు నేనుగా బోధకునిగా పిలుచుకుంటూ నాకు తగినంత విద్య లేదు. బోధకుడు అది నీవు చెప్తున్నప్పుడు కళాశాలలోని 2 డిగ్రీలు నీకుంటాయని వారు నిన్ను అనుకుంటారు. నాకు ఇలాంటివి అవి లేవు. ఈ చిన్న వరిసెల తప్ప చూశారా, నేను రోగులైన గొర్రెల కొరకు వచ్చుటకు ప్రయత్నిస్తాను. నేను చేయగలిగితే నేను వారిని తండ్రి మేత భూమిలో తీసుకుని వస్తాను. నేను తప్పు చేస్తే క్షమించలే నన్ను. నేను వేదాంత పండితుని కాదు. నేను వేదాంత పండితులను విమర్శించట్లేదు. వేదాంతం మంచిదే, అది మనకు కావలసి ఉన్నది. అయితే కొన్ని కొన్ని సార్లు మనము పాదుకుని పోయిన స్థితిగతులను నేను విమర్శిస్తాను. ఎవరైనా ఒక వ్యక్తిని అని దానిని భావం కాదు అని దాని భావం కాదు, అది కేవలం వర్తమానమే. అది నేనిచ్చేదని కాదు నా యొక్క కోరిక, అది నన్ను ముక్కల ముక్కలుగా చేస్తుంది. ఎందుకనగా మీ సొంత బిడ్డలను గూర్చి మీరు ఎలా భావిస్తారో మీకు తెలుసా? అవునా? ఒక బిడ్డను అరుపులు అరవటం, కేకలు పెట్టడం, దాని చేయుటకు మీరు వద్దంటారా? నేను బిడ్డల గల తండ్రినే, దాని అర్థమేంటో నాకు తెలుసు. మీరు నన్ను క్షమిస్తారని నమ్ముతాను. మీరు ఈ విధముగా చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ మధ్యాహ్న వేళలో మీరిక్కడ కూర్చున్నప్పుడు మీ నమ్రతను నేను కోరుకుంటున్నాను. కొద్దిసేపు ఇక్కడ కొంచెము వివరణ ఉన్నది, వివరణ ఉంది. నేను మీకు చెప్తున్నట్లుగా నా లేఖనాలు వ్రాసుకునుట నేనిది చేయవలసి ఉంటుంది. అలవాటు ప్రకారంగా కంటతి చెప్పినట్లుగా బైబిల్ అంతటినీ నేను ఉదహరించగలను. అయితే ఇప్పుడు కాదు, కష్టతరమైన యుద్ధ పోరాటాలు దాటి వచ్చాను, అందుకై ఎంతో వృద్ధులైపోయాను. అయితే ఈ మధ్యాహ్నం కొద్దిసేపు మీరు నా మాట విని నేనేమి త్రవ్వబోతున్నాను అది అర్థం చేసుకుంటానికి మీ హృదయాలను తెరుస్తారని నమ్ముతున్నాను. ప్రత్యేకించి నగరంలోను మరియు పలు పల స్థలాలలోని సంఘ కాపరులకు ఇది ఉపయుక్తమగునని నేను తలస్తున్నాను. మీరు జాగ్రత్తగా వింటారని నమ్ముతున్నాను. నా యొక్క ప్రియమైన పిండి వంటకాలైన చెర్రీ, మరికొన్ని నాకిష్టమైన మాంసము, కోడి మాంసము నేను ఏ విధంగా భుజిస్తాను. ఇప్పుడు మీరు అలాగూ చేయడి. అయితే మంచి చెర్రీ పిండి వంటకము నేను తింటూ ఉన్నప్పుడు నాకు విత్తనం తగులుతుంది. పిండి వంటకాన్ని తినుట నేను మానను. నేను అలా విత్తనాన్ని బయటకు విసిరేస్తాను, పిండి వంటకాన్ని అలాగే తింటుంటుంటాను. అవును, కోడి ఎముక నాకు తగిలినప్పుడు కోడి మాంసమును నేను పారవేయను, నేను ఎముక మాత్రమే పారవేస్తాను. కనుక మీరు అంగీకరించింది ఏదైనా నేను చెప్తే ఇప్పుడేనే కాని ఆ భాగాన్ని బయట ఉంచండి. అయితే దాన్ని మంచిదిగా చూడండి, అది నిజముగా ఎముకే అని గుర్తించుడి. ఇప్పుడు చూశారా, నేను ఇది కూడా చెప్పవచ్చా? తర్వాత అది విత్తనమైతే జ్ఞాపకముంచుకోండి, అది క్రొత్త జన్మను మొలకెత్తుతుంది, మొలకెత్తిస్తుంది. కాబట్టి నిజంగానే చూడుడి. ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. వదలి పెట్టడం కూర్చి సహోదరు కార్ల్ విలియమ్స్ గత రాత్రి ఒకటి చెప్పాడు, రోగులకు ప్రార్థన చేయడం కూర్చి. అది చాలా బాగుంది, అది మంచిదని నేను ఎరుగుదును. అయితే ఒక ప్రార్థనా వరుసలను తెచ్చుటకు అందుకొరకు కాదు మనం ఇక్కడ ఉన్నది. సహోదరు ఓర్ల్ లేక ఇతర సహోదరులు ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన వరుసను మహాసభల్లో జరిగించారో లేదో నాకు తెలియదు. నేను 2-3 సార్లు ప్రయత్నం చేశాను. అయితే సహజంగా ఇలాంటి గుంపు ఉన్నట్లయితే అది చేయటి కొరకు ప్రార్థనా కార్డులు నీవు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. కారణం నీవది చేయలేవు, ఇది వినోదశాల కాదు, ఇది దేవుని యొక్క గృహము. అవునా? అందుకొరకు ఇది ప్రతిష్ఠించబడి వలసి ఉన్నది. వారు నెట్టుకుంటారు, త్రోసుకుంటారు. నీవు కార్డులు ఉన్నవి నీకు, నీ వారిని క్రమంలో వరుసలో ఉంచు. కాబట్టి బిల్లీ నాతో అన్నాడు, నేను వెళ్లిపోయి కార్డులు ఇవ్వనా అని. ప్రజలు ప్రార్థనా కార్డులు అడుగుతున్నారు అని అన్నాడు. వద్దు బిల్లీ, పరిశుద్ధాత్మ ఆయన ఏమని చేయాలనుకుంటున్నారో అందుకు వదిలిపెడదాం అని నేను చెప్పాను. అవునా? అది ఆయన ఒకవేళ విశ్వాసాన్ని కట్టునేమో, నీ ఉన్న చోటనే నీవు స్వస్థత పొందుకో. అవునా? అయితే చూడుడి, దైవక స్వస్థత అనేది సువార్తలో ఒక చిన్న విషయం, చిన్నది. ఒక చిన్నదానిని నీవెన్నడూ పెద్దదానిగా చేయలేము. ఎవరికైనా అది తెలుసు, అతీతమైన సన్నిధానమును లేక దేవుని అతీతమైనది మన మధ్య ఉన్నది ఇక్కడే అని నమ్ముటకు ప్రజలను సంపాదించు ఒక ఎర అది. ఆ తర్వాత దాని ద్వారా ఆయన సన్నిధిని వారు బుద్ధిస్తే అప్పుడు వారు స్వస్థత పొందుతారు. చూశారా? విశ్వాసాన్ని బట్టి, అది నమ్మునట్టు నమ్ముటాన్ని బట్టి. ఇప్పుడు క్రొత్త నిబంధనల నుండి కొంత దేవుని వాక్యమును నేను చదవాలని ఆశపడుతున్నాను. తర్వాత క్రొత్త నిబంధన నుండి మరియు ఈ లేఖనం నుండి నేను ఒక పాఠాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. కొద్దిసేపు ఈ మధ్యాహ్న వేళ ఒక అంశము మాట్లాడతాను. ఈ రాత్రి కూటమి కొరకై మిమ్మల్ని ఎక్కువసేపు నేను ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు. అయితే జ్ఞాపకముంచుకోండి, నన్ను నేనుగా విశదపరుచుకున్నానని నేను అనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తే కొద్దిసేపు మీ అవధానాన్ని లోపరుచుకోండి. ఇప్పుడు ఇది మనం చేయకముందు మరలా మనము తలలు వచ్చుకుందాము. ఇది మీకు తెలుసా, మనం ఎంతసేపైనా పాడగలము, మన గొంతు బొంగర పోయే వరకు ఎంతసేపైనా కేకులు వేయగలము. సమయమే కాని సమయంలో మనము పాడగలము, తప్పుడు సమయంలో మనము కేకులు పెట్టగలము. అయితే ఇక్కడ ఒక విషయం, మనం ప్రార్థిస్తున్నప్పుడు క్రమము తప్పం పురుషులు సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందును ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. తండ్రి, మర్త్యుడైన ఒక పురాణి ఎన్నడైనా తన కళ్ళు మూసుకుని హృదయాన్ని తెరచి నీతో మాట్లాడుట అది ఒక గంభీరమైన తరుణం. నీవు వినువాడవని మేము తప్పక నమ్మినట్లయితే నీవు వింటావని మేమెరుగుదాము. ఎందుకనగా నా నామమున మీరు తండ్రిని ఏది అడుగుదరో అది అనుగ్రహించబడునని యేసు చెప్పాడు. అది షరతుల మీద ఉన్నది. మేము అది అనుమానించకుండా ఉండినట్లయితే కాబట్టి తండ్రి, ఈ మధ్యాహ్న వేళ నమ్మకపు చున్నట్లుగా సహాయం చేయము. మా యొక్క విన్నపాలు అనుగ్రహం పొందినట్లుగా ఏ విధమైన అనుమానపు ఛాయ ఎక్కడైనా ఉండకుండును కాక. అయితే మేమడుగుతున్న విషయాలు అవి నెరవేర్చబడును కాక. అది ఏదనగా ఈ దినాన నీ యొక్క ఘనమైన నామము ఘనపరచబడినట్లు నశించు ప్రతి ఆత్మ మరియు మా యొక్క స్వరము మరి యొక్క స్వరము క్రింద ఉన్న శబ్దము తడుగులాడుచు లేక తిరుగుచున్న ఆత్మ ఈ టేపు ప్రపంచము చుట్టూ ఎక్కడికి వెళ్ళో అక్కడకు వెళ్ళను నీ రాజ్యములోకి తెచ్చుట వలన నీ గొప్ప నామము ఘనపరచబడు కాక. పరలోకపు తండ్రి, ఎటువంటి బలహీనమైన వ్యక్తి ఈ దినాన మా మధ్య ఉండవద్దని మేము ప్రార్థిస్తున్నాము. ఈ కూడిక ముగించబడినప్పటికీ ప్రభు అయిన దేవుడు నశించిన ప్రతి ఆత్మను రక్షించును కాక, ప్రతి వ్యాధితోనున్న శరీరమును స్వస్థపరచును కాక, మరియు ఆయన బిడ్డల హృదయమును ఆనందముతో నింపును కాక. అందుచేత ప్రభువా, మా తండ్రి అయిన దేవుని యేసు నామములో అడుగుటకు విశ్వాసము కలిగియున్నాము. ఎందుకనగా ఆయన వింటానని ఆయన వాగ్దానం చేశాడు. ఇది ఆయన మహిమ కొరకు. ఆమేన్. పరిశుద్ధ యోహాను సువార్తలో 17:20 ఆరంభము నుండి ఒక పాఠము కొరకు నేను చదవకోరుతాను. అది సరే అని అనుకుంటున్నాను. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ. నేను పొరపాటు స్థలము తీశాననుకుంటున్నాను, నన్ను క్షమించండి. ఓ క్షణం, నేను యేసు ప్రార్థనకై చూస్తున్నాను. లేదు, యేసు ప్రార్థనకై కాదు. నా పాఠములో ఇక్కడ ఒకటి పొరపాటు వ్రాసుకుని ఉండవచ్చు. ఇది యేసు ప్రార్థించింది. లేదు, ఒక స్త్రీ తన బిడ్డకై ప్రసవ వేదన పడుచుండుట అని చెప్పబడినది. జన్మ, బిడ్డ యొక్క జన్మ, అది లూకాలోనా లేక యోహాన్లోనా? జాక్, అది ఇందులో. యోహాను 16, అది సరే అని అనుకుంటున్నాను. అది దానివలే అలాగులేదే. యోహాను 16 21వచనం, ఖచ్చితం 21వచనమే ఖచ్చితం. ఇక్కడే ఉన్నాం. యోహాను, పరిశుద్ధ యోహాను 16:21, వారు ఉండవలనని కాదు. సహోదరు జాక్, అదింకా పొరపాటు. అది 20:16:21, పరిశుద్ధ యోహాను 16:21 నేను తీశాను. అయితే నేను పొరపాటు పడ్డానా? సరే, ఏదో కలగలుపు ఇందులో ఉన్నదే. ఈ బైబిల్లో కలిసి ఉన్నది. అవునండి, వారు పొరపాటు ముద్రించారా? అవునండి. మీకు తెలుసా, అది నిజంగా సత్యమే. ఇది అచ్చంగా క్రొత్త బైబిల్, నేనిప్పుడే తీసుకున్నాను. అయితే ఇది తప్పుగా ముద్రించారు. సరే, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు మీకు. 16:21, చాలా ధన్యవాదాలు మీకు. అవునది నిజం. ఒక స్త్రీ, ఆమె అప్పుడు మీరు ఏడ్చి ప్రలాపింతురు కాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు, ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగనే లోకమందు నరులొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. నా సహోదరుడా, చాలా ధన్యవాదాలు మీకు. నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అది ఖచ్చితంగా బైబిల్ గ్రంథములో ముద్రించుట పొరపాటై ఉంటుంది. పుట తప్పుగా పెట్టారు. కొద్ది నిమిషాల క్రితమే నా యొక్క పాత స్కోఫీల్డ్ బైబిల్లో నేను దాన్ని చూశాను. ఇది తీసుకుని త్వరగా ఇక్కడకు పరిగెత్తాను. ఎందుకనగా నా భార్య దీన్ని నాకు క్రిస్మస్ బహుమతిగా ఇచ్చినది. నేను ప్రకటన చేసినట్లుగా ప్రసవ నొప్పులు అను అంశంపైన ఈ మధ్యాహ్నం నేను మాట్లాడగూర్చున్నాను. అది చాలా చెడ్డగా అనిపించవచ్చు లేక వినబడవచ్చు, అయితే అది బైబిల్లో ఉంది. యేసు ఇక్కడ మాట్లాడినట్టుగా ఆయన ఇలాగూ చెప్పాడు అని నేను నమ్ముతున్నాను. మీరు ప్రలాపితులు, అయితే మీ దుఃఖము సంతోషమగును. ఇక్కడ క్రైస్తవ్యము ఉనికిలోనికి రాబోచున్నదని ఆయన ఎరిగిన వాడై ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. క్రొత్తది జన్మెత్తుడి కొరకై పాతది చనిపోవలసి ఉన్నది. జన్మనిచ్చే దేనికైనా వేదనకరమైన నొప్పులు కావలసి ఉన్నది. అవి తప్పకుండా వేదనకరమైన నొప్పులతోనూ బాధలతోనూ సాగిపోవలసి ఉన్నది. ధర్మశాస్త్రము నుండి కృపలోకి అది ఉచుటకై సాధారణంగా ప్రకృతి సంబంధమైన జన్మ ఆత్మ సంబంధమైన జన్మకు పోలిక ఉంటుంది. ప్రకృతి సంబంధమైనవి అన్ని కూడా ఆత్మ సంబంధమైన వాటికి పోలికలు. మనము భూమి వైపు చూచి మనము ఇలాగూ కనుగొనగలుగుతాము. చూడు, భూమి మీద ఒక చెట్టు ఎదుగున్నప్పుడు ప్రాణము కొరకు లేక జీవము కొరకు పెనుగులాడుతూ ఉంటుంది. ఒక చోట ఒక చెట్టు ఉండదని అది చావదని అది చూయిస్తుంది. ఎందుకనగా ఒకదాని కొరకది మొదపెడుతుంది. వారంతా పెద్ద వయస్కులైనా ఎంతటి వ్యాధిగ్రస్తులైనా ఎలాంటి స్థితి ఎందు ఉన్నప్పటికైనా జీవించిన కొరకై వారు ఏడుస్తూ మొదపెడతారు. అలాగూ ప్రజలను మనము చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడైతే నిరంతరము జీవించబోతున్నామో అక్కడ ఉన్న ఒక జీవితమును అది చూపుతుంది. అదెంత సంపూర్ణమో గమనించు. ఇప్పుడు మొదటి యోహాను 5:7 అని అనుకుంటున్నాను. నేను పొరపాటు పడకపోతే అది ఇలా చెప్తుంది, పరలోకమందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభించున్నారు. భూమి మీద సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అది నీళ్లు రక్తము ఆత్మ, వారు ఏకీభించున్నారు. ఇప్పుడు గమనించుడి, మొదటి 3:1 రెండవ 3 భూసంబంధమైనవి, అవి ఒకటిలో ఏకీభించున్నవి. కుమారుడు లేకుండా తండ్రి ఉండగలడా? పరిశుద్ధాత్మ లేకుండా కుమారుడు ఉండడు. అయితే రక్తము లేకుండా నీళ్లు ఉండగలవు, మరియు ఆత్మ లేకుండా ఆత్మ. కాలకాలాలలో ఇది నిజమేనని రుజువు చేయబడింది. నీళ్లు రక్తము ఆత్మ, నీతిమత్వము శుద్ధీకరణ పరిశుద్ధాత్మిక బాప్తిస్మము. ఆ యొక్క పోలికలు లేక ఒక వ్యతిరేకమైన పోలికలు, అది ప్రకృతి సంబంధమైన జన్మకు పోలికను చూపుతుంది. జన్మ ఇచ్చుటకు వేదనను అనుభవిస్తున్న దేనైనా నీవు చూడు లేక ఒక స్త్రీని చూడు, మొదట జరుగు విషయం ఏదనగా నీళ్లు పగిలిపోతుంది ఒక సాధారణ జన్మకు. రెండవ విషయం రక్తము, మరియు ఆ తర్వాత ప్రాణము. నీళ్లు రక్తము ఆత్మ, ఇది ఒక సాధారణ ప్రకృతి సంబంధమైన జన్మ. ఆ విధంగానే ఆత్మ సంబంధమైన ప్రత్యేక విభాగమునందు ఉండును. అది నీరు విశ్వాసం బట్టి నీతిమత్వము, దేవునిందు విశ్వాసముచుట, నీ యొక్క స్వకీయ రక్షణగా ఆయన అంగీకరించుట మరియు బాప్తిసం పొందుట. రెండవది ఆత్మ వలన శుద్ధీకరించబడుట. లోకములోని అన్ని మూల పదార్థముల నుండి మరియు లోకము నుండి దేవుడు ఆత్మను కడుగుట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి కొత్త జన్మను అనుగ్రహించి మరియు ఆ శుద్ధి చేయబడిన పాత్రను నింపును. ఉదాహరణంగా ఇలాగుండును, అది మీకు చెప్పాను, నీవు ఏది నమ్మలేదో ప్రక్కన పెట్టు, తర్వాత మాంసపు తినుబండారాన్ని తిను తీసుకో. గమనించు, ఇప్పుడు ఒక గాజు పాత్ర కోళ్ల గూటి యొద్ద బయట ఉన్నది. నీవు దాన్ని అలాగే అలా పైకి తీసుకుని నీ బల్లపైన పెట్టి దాన్ని నీళ్లతో లేక పాలతో నింపు. లేదు, పైకి తీసుకునుట నీతిమత్వము, కడుగుట శుద్ధీకరణ అవుతుంది. ఎందుకనగా గ్రీకు మాట శుద్ధీకరించుట అనగా అనేకమైన అర్థాలు కూడి ఉన్నది. అది దాని అర్థం కడుగుట, పరిచర్యకై ఒక ప్రక్కన పెట్టుట. పరిచర్యలో కాదు సుమా, పరిచర్య కొరకు. ఆ తర్వాత నీవు దాన్ని నింపుతావు, అది పరిచర్యలో పెట్టబడుతుంది. ఇప్పుడు క్షమించు, గాయం చేయాలని కాదు. పిలిగ్రిమ్స్ హోలీనెస్ వారైన మీరు, నజరేన్స్ అయిన వారైన మీరు పెంతికోస్తులోకి వెళ్ళటకు అక్కడే మీరు ఆగిపోటుకు కారణమైనది. నీవు శుద్ధీకరించబడుట వలన కడగబడ్డావు. అయితే పరిచర్యకై నీవు పెట్టబడుటకు సంసిద్ధత ఉన్నట్లయితే భాషలు మాట్లాడుట తదితరమైన వరముల వలన నీవు పరిచర్య కొరకై సంసిద్ధతగా చేయబడతావు. నీవది వద్దన్నావు, తిరిగి దాన్ని నీవు నీ దుడ్డులోనే వదిలివేశావు. అవును, అది జరిగిన విషయం. ఎల్లప్పుడూ అది అలాగే చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని విమర్శ చేయటం కాదు, అయితే ఇది నా హృదయంలో ఉండి బయట పెట్టాలని ఆశపడుతున్నాను. అది నేనిక్కడ ఉండినప్పటి నుండి నాలో మంట రేపుతుంది. అలాగే నాకు కూడా ఏ విధముగా కాల్ యొక్క కటాక్షం, డెమోస్, ఇతరులు మీరందరూ అది నా హృదయంలో ఉండి బయటకు తెచ్చుటకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అవును, తర్వాత ఇకది మీ వంతు. సహజముగా ఆత్మ సంబంధమైనవి పోల్చుట తర్వాత మనమది నిండుగా జన్మించినదేనని కనుగొంటాం. సహజంగా నీళ్లు పగిలిన తర్వాత అందులో గుర్చి నీవు ఏమీ చేయనవసరం లేదు. రక్తం వచ్చిన తర్వాత నీవు ఎక్కువేమీ చేయనవసరం లేదు. అయితే బిడ్డలో ప్రాణం పొందుకొరకై ఇక బిడ్డలో జీవం వచ్చుట కొరకై నీవు అతనికి చిన్న దెబ్బ కొట్టి అరుపు అరుచునట్లుగా చేస్తావు. విద్యలో నా యొక్క సహోదరుడు ఇక్కడ ఎంత తర్బీతు పొందినట్లుగా నేనది లేనివాడనే ఉన్నాను. అయితే దాన్ని పోల్చుటకై నేను ప్రకృతిని తీసుకోవలసి ఉన్నది. అక్కడే నీ ఉన్నావు. అది జరిగినది వారిలోకి ఇది తెచ్చుడు కొరకై అది నిజమైన చరుపు తెరవలసి ఉన్నది. నీ ఒక చిన్న ఒక రకమైన కదిలింపు కలిగి ఉంటావు. బహుశా అది అతనికి చరుపు కాకపోవచ్చును. అయితే అది అతన్ని ఒక విధంగా చిన్నగా కదిలిస్తుంది. కొన్నిసార్లు జన్మించుడయ్యను తలంపునే అది తెస్తుంది. అతన్ని బలవంతంగా లాగుతుంది, అతన్ని కదిలిస్తుంది. అతడు గాలి పీల్చనవసరం లేదు, కొద్దిగా అతన్ని దెబ్బ కొడుతుంది. ఆ తర్వాత అతడు బొబ్బరింతలు పెడుతూ తనకు తానే అన్య భాషలతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటాను. అయితే ఏ విధము చేతనైనను అతడు శబ్దం చేస్తుంటాడు. నేననుకుంటాను కడుపులో చచ్చి బయటికి ఈటి వేసిన ఒక బిడ్డ జన్మించితే ఎటువంటి శబ్దం లేకుండా ఎటువంటి కథలు లేకుండా జన్మించితే అతను చచ్చిన బిడ్డ. అదే ఈనాడు సంఘం యొక్క సంగతి, అది పాలనా పద్ధతి. మనకు చాలా మంది శబ్దం లేకుండా చచ్చి లోపల చచ్చి బయటకు పుట్టిన బిడ్డలున్నారు. అవునది నిజం. వారికి స్వార్థ చరుపులు కావలసి ఉన్నది. మీరు చూస్తున్నారా, తద్వారా వారిని మేల్కొలిపి వారిని చేటుకు, తద్వారా దేవుడు జీవాత్మను వారులు ఊదునట్లుగా. అదెంతో నిజమేనని మనము కనుగొంటున్నాము. అది అనాగరికమైన వేదాంతం, అయితే ఎలాగైనా అది సత్యం. కాబట్టి అది విత్తనం యొక్క జన్మ. కొత్త విత్తనం మొలకెత్తక ముందు పాతది చచ్చిపోవలసి ఉంది. కాబట్టి ఎలాగైనా మరణము కరుకైనది కనుక అది బాధాకరమైనది, అది ఆందోళనకరమైనది. జన్మ అలాంటిది. ఎందుచేతనగా లోకమునకు నీవు జీవమును తీసుకుని వచ్చుచున్నావు. అది ఒక బాధతో కూడినది. యేసు చెప్పినాడు, ఆయన వాక్యము విత్తువాడు విత్తనము, విత్తుడకు తీసుకెళ్లిన విత్తనం వంటిది ఆయన వాక్యమని చెప్పాడు. మనమందరము దాన్ని ఎరిగి ఉన్నాము. నేను దీనిని ఆదివారం పాఠం వల్లే ఉపదేశించాలని ఆశపడుతున్నాను, ఎందుకనగా ఇది ఆదివారము. తర్వాత ఈ వాక్యం విత్తనం, అయితే జ్ఞాపకంచుకో విత్తనము అది చనిపోవునప్పుడు అది కేవలము కొత్త జీవమునే మొలకెత్తుంది. ఆ కారణము చేతనే ఆ పరిశీలకు మన ప్రభువైన యేసు క్రీస్తును అర్థం చేసుకుంటానికి ఎంతో కష్టతరమైపోయినాం. ఎందుకనగా వారు ధర్మశాస్త్రం కింద ఉండేది. ధర్మశాస్త్రము విత్తన రూపమునున్న దేవుని యొక్క వాక్యము. అయితే వాక్యము శరీరధారి ధర్మశాస్త్రము కాలేదు, కానీ కృప అయినది. కృప ధర్మశాస్త్రము ఒకే కాలంలో ఉండలేవు. కారణం ధర్మశాస్త్రము కంటే కృప ఎంతో మిన్నైనది. ధర్మశాస్త్రము చివరికు చిత్రపటములో కూడా లేదు. కాబట్టి పరిశీలకు ధర్మశాస్త్రమందు చనిపోయి తద్వారా కృప ఎందు జన్మించడానికి ఎంతో కష్టమైపోయాను. అయితే తప్పుకది వెళ్లిపోవలసి ఉంది. ఒకేసారి రెండు ధర్మశాస్త్రములు, రెండు చట్టాలు లేక ఒక చోట ఉండలేవు. ఈ దారి చూపు సాధనము నీకు నీవు వెళ్ళు మరియు మరి ఒకటి ఇటు వెళ్ళు అను చట్టము ఉండదు. ఒకటి నీవు వెళ్ళు, మరి ఒకటి నీవు వెళ్లకూడదు అని చెప్పుట ఒక్కసారిగా ఒకే చట్టము ఉండవలసి ఉన్నది. ఒకసారి అందులో గుండా నీవు వెళ్లి ఉండవచ్చును, హెచ్చరిక, ఇందులో గుండా వెళ్ళము. అయితే ఈసాయమందు అది ఎరుపు, నిలచిపో. అవునా? కాబట్టి ఒకే సమయంలో రెండు చట్టాలు ఉండవు. ఇప్పుడు మీ ఎడల నా యొక్క తలంపు ఇది, అది బాధ కలుగు చేస్తుంది, దుఃఖము కలుగు చేస్తుంది, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చూడు ఏ విధంగా ఆ పరిచయలు బాధ వలన, అవమానం వలన, అసౌకర్యం వలన ధర్మశాస్త్రానికి వారు చనిపోయారో చూడు. అయితే అది తప్పక ఉండవలసి ఉన్నది. ఇప్పుడు భూమి మీద ఫలాన్ని పుట్టించు వర్షమును మనము చూస్తున్నాము, అది జన్మిస్తుంది. పదేళ్ల చేత చెప్పినట్లుగా ఉరుముల పొలాలలో కరుకు కరుకుగా వంకరగా ఉన్న మేఘాలలు అని చెప్పినట్లుగా. అయితే ఉరుములు మనకు లేకపోతే, కరకు గరుకులు లేని మేఘాలు మనకు లేనట్లయితే, సముద్రంలో నుండి పైకి పోయి ఉప్పు నుండి బొట్లు బొట్లుగా మారిన కొద్ది బొట్లైన వర్షము అవి జన్మించవు, కిందికి రావు. ఆ మెత్తని నీటి రెమ్మలను కిందకి తెచ్చుటకు దానికి ఉరుములు మెరుపులు పిడుగులు కరుకైనవి భయ కంపితులు చేరినటువంటివి కావలసి ఉన్నవి. బిడ్డ జన్మతుడుకు నొప్పులు కావలసి ఉన్నది, మరణము దానికి అవసరం. ఎలాగూ మేఘాలు చనిపోతుండగా వర్షం జన్మిస్తుందో, ఎందుకంటే వర్షము ఆ మేఘాలలో ఒక భాగము, మరొకటి ప్రవేశించడానికి ఇంకొకటి ఆగిపోవలసి ఉన్నది. ఇప్పుడు అక్కడే ఉన్న సహోదరులు, వారు కొందరు సమర్థులు, వాటి అన్నింటినీ కూర్చిన చట్టాలు వారు ఇవ్వగలుగుతారు, నేనైతే చేయలేను. ఇంకొంచెం నిదర్శనం కొరకై మరొక విషయాన్ని వదులుదాము. బహు అందమైన పూలతో ఒకదాన్ని గుర్చి నేను తలస్తున్నాను, వాటిని గుర్చి ప్రతి ఒక్కరికి వారి స్వంత భావాలు ఉంటవి. అయితే నేను చూచిన వాటంతట్లో బహు అందమైన పువ్వు, అది తూర్పు ప్రాంతం అందరిది, చెరువులో ఉన్న లిల్లీ పద్మము, కొలంలోని లిల్లీ పువ్వును ఎంతమంది చూశారు? ఓ, నాకైతే దాని వంటిది మరొకటి లేదు. చెరువులో లిల్లీ ఏ విధంగా ఉండవలసి ఉన్నదో మీరు గమనించారా? యేసు చెప్పినది నేను ఆలోచన చేస్తున్నాను. లిల్లీని కూర్చి ఆలోచించుంటది ఆలోచించేయుడి, అవి ఏ విధముగా కష్టపడునో వడుకునో సమస్త వైభవంతో కూడిన సలోమోను సైతం వాటిలో ఒకదాని వల్ల అలంకరింపలేదు. ఎందుకనగా సలోమోను యొక్క వైభవము మరియు అతని యొక్క అలంకరణ అంతా కృత్రిమమైనది. అయితే లిల్లీ దాని యొక్క అందములో దాన్ని అందమైనదిగా చేయుచున్న జీవము దాని ఎందున్నది. ఏదో యొక్క కృత్రిమమైన అద్దకము కాదు, రంగువేటు కాదు. మన యొక్క స్త్రీల వలే ఈ ఆకుపచ్చదంతా తెలుసా, కనుసైగా చేసినట్లుగా ఆ అంతా రంగులు పూసుకునుట లేక ఏదో నీవు అందంగా కనిపించడానికి దాన్ని కలిపి నీ ముఖం పైన పెడతావు. అందం అనేది అందమే చేస్తుంది. అపోస్తుల కార్యం 2:4 నీవు కలిపితే, అంతా కలిపినట్లయితే, యోహాను 3:16 కలిపినట్లయితే, మ్యాక్స్ ఫ్యాక్టరీ చేయందంత ఎక్కువగా దేనైనా అది అతిక్రమించగలదు. అవును, నీ యొక్క భర్తని ఎంతగానో ప్రేమిస్తాడు, ప్రతి వారు కూడా ప్రేమిస్తారు, దేవుడు కూడా నిశ్చయంగా అని నేను చెప్పగలను. లిల్లి, దాన్ని ఆలోచించు, ఏ విధంగా అది ఎదుగుతుందో, అది పైకి రావడానికి ఎంతగా శ్రమపడుతుంది, అది ఆలోచించేయి అని ఆయన చెప్పాడు. ఈ చిన్నదైన చెరువులోని లిల్లి అది ఎక్కడి వచ్చినో చూడు, మురికిలో ఉండి బురదలో నుండి పెంట ఎరువుల్లో నుండి మురికి కలుషితమైన నీళ్ల నుండి అది వస్తుంది, దాని అంతట్లో ఉండి అది దారి చేసుకుంటూ నెట్టుకుని వస్తుంది. ఈ చిన్న జీవమున్న అంకురము ఎక్కడైతే కప్పలు మొదలగనివి ఉన్నవో అటు చెరువులోని అడుగు భాగం నుండి తనకు తానే క్రియ చేసుకుంటూ వచ్చి దానంతటి పైకి వస్తుంది. అయితే అది సూర్యుని యొక్క సముఖములకు వచ్చినప్పటికీ అది జన్మెత్తుతుంది. ఆ చిన్న విత్తనము తనకై తాను జీవములోకి తెరచుకుంటుంది. ఆ అంతటి ప్రక్రియలోకి అది రాకుండా అది చేయలేదు. దాని ద్వారానే అది రావలసి ఉంటున్నది. అది చేసినది అదే. ఎందుచేతనగా సూర్యుడే దానిని ఆకర్షిస్తున్నాడు కాబట్టి ఆ మురికి నీళ్లు పెంటమట్టి దాని అంతటిపైగా అది పైకి వచ్చినప్పుడు అప్పుడు అది ఎంతో ఆనందిస్తుంది. అది తన ప్రాణాన్ని ఉచితంగా ఇస్తున్నది. దాన్ని పైకి లాగుతున్న దాని సన్నిధానంలోనికి అది వచ్చినప్పుడు అది ఎంతో మనోహరమైనగా ఉంటుంది. అది క్రైస్తవ జీవితానికి ఒక అందమైన పోలిక నేను అనుకుంటున్నాను. లోకము నుండి ఒకటి నిన్ను బయటికి లాగుతున్నది, దాని యొక్క సన్నిధిలోకి నీవు ఒక దినాన పరిశుద్ధాత్మ వల్ల జన్మించే వరకు ఎంత మనోహరమైనదో అది. దానికి నువ్వు సహాయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసావా? దాని నీవు చంపుతావు. ఒక కోడి పిల్ల అది జన్మించినట్లుగా. అవును, మీరెప్పుడైనా ఆ చిన్న వాటిని గమనించినట్లయితే దాని చిన్న ముక్కు పైభాగాన లేదా గుడ్డు నుండి పుట్టిన ఏ పక్షికైనా ఆ గుడ్డులోని పెంకు అది పరిపక్వత చెందుతూ మారుతుంది. గుడ్డి లోపల భాగాలన్నీ మురిగిపోవటానికి అది దాని చిన్న ముక్కు తీసుకుని ఆ ముక్కుతో పెంకు పగిలిపోయేంత వరకు ముందుకు వెనుకకు గీకవలసి ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ కెంటికిలో దాన్ని మేము బయటికి వస్తూ చేస్తున్న చిన్న శబ్దము అని అంటాము. వారు లేక అవి మరొక మంచి మార్గం తెలుసుకోలేదు. చూశారా చూశారా, ఎందుకని? అది దేవుడు సిద్ధపరిచిన మార్గము. నీవు దానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తావు, నీవు దాన్ని చంపుతావు. దానిలో నుండి పెంకును లాగేసాయి, అతడు చచ్చిపోతాడు. చూశారా, అతడు శ్రమించాలి, బాధపడాలి, పగలగొట్టాలి. ఆ విధముగా క్రైస్తవుడు చేయవలసి ఉంటుంది. అది ఒకరు నీ చేయి కదిలించి నీ చేయి పట్టుకుని నిన్ను లోపలికి తీసుకుని వెళ్ళటం కాదు. నీవు చచ్చిపోయి మురికిపోయే వరకు అక్కడ నీవు పరుండవలసి ఉంటుంది. మరియు దేవుని రాజ్యంలో జన్మించే వరకు నీవు అక్కడ ఉండవలసి ఉన్నది. అది దేవుడు సిద్ధపరిచిన మార్గము. ఒక పుస్తకము ద్వారాను లేక కరస్పర్శ చేయటం ద్వారాను, చేరటము ద్వారాను, పైకెత్తుల ద్వారాను, కిందికి లాగుల ద్వారాను నీ వెళ్ళలేవు. ఆ పాత పెంకులో నుండి సాధారణంగా నీవే బయటికి రావలసి ఉంటుంది. గమనించు, ఎటువంటి శ్రేష్టమైన మార్గము వారు తెలుసుకునలేదు. బిడ్డ పుట్టడానికి, బిడ్డ జన్మించుటకు దేవుడు అందుకొరకై నిర్ణయించిన మార్గము కాకుండా వారు వేరే మార్గాన్ని కనుగొనలేదు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు అతని చిన్న ఊయల దగ్గర ఒక గంట పెట్టి, నా చిన్న కుమారుడా, నేను వేదాంత మెరిగిన వాడును, బిడ్డను ఏ విధంగా పెంచాలో వాటిపైన పుస్తకాలు చదివాను, నీవు నవీన యుగపు బిడ్డవు అని నీవు చెప్తున్నావు. నవీన యుగపు తల్లిదండ్రులకు నీవు జన్మించావు. నవీన యుగపు గృహములో నీకు ఆకలైతే, లేక నీకు అమ్మ కావాలా అనిపిస్తే, లేక నేను కావాలా నువ్వు అనుకుంటే, ఆ చిన్న గంట అలా మృగించు అని చెబితే అది పనిచేయదు. అది కోరుకున్నటువంటి ఒకే ఒక మార్గము అందుకొరకై ఏడవడం మాత్రమే. అదే దేవుని యొక్క మార్గము. మనకు కావలసింది మనము పొందుకునే ఒకే ఒక మార్గము, అందుకొరకై ఏడవడమే. ఏడు, సిగ్గుపడవద్దు. నేను దేవుని కొరకు ఆకలి ఉన్నానని చెప్పు. వారు పరిచారకులు కాని, కాపర్లు కాని, లేక వారు చుట్టూరా ఉన్నవారు కాని, ఇలాగైనా కేకవే. జోన్స్ అక్కడే కూర్చున్నది. అందువల్ల ఏంటి వ్యత్యాసం? ఏడు, నీకు నీవు సహాయం పొందే వరకు, అది నీవు పొందే వరకు అది ఒకటే మార్గము. ఆయన భూమి మీద ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మనకు బోధ చేశాడు అన్యాయధిపతి అయిన న్యాయపతిని గురించి. తెలుసా, ఒక చిన్న మంచు బొట్టు, దాని సూత్రమేదో నాకు తెలియదు. ఇక్కడ శాస్త్రంలో నేను తలంచిన విధంలో నేను చెప్తున్నాను. ఒకవేళ అది ఒక చీకటి రాత్రిలో వాయువుల కలయికలతో గడ్డకట్టినది కావచ్చును. అది భూమి మీద పడుతుంది, మరియు అది ఏ విధంగా జరిగినప్పుడు రాత్రిపూట అది జన్మిస్తుంది. అయితే ఉదయ వేళ చల్లగాను వణుకుతున్న వాతావరణముగా ఉన్నది గాను, చిన్న గడ్డి పరికపైనో లేక బట్టలార వేసుకుని తీగపైనో వెళ్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉంటుంది అది. అయితే ఒక్కసారిగా సూర్యుడు అక్కడ ప్రకాశింపని అది ఎంతో ఆనందిస్తుందా? అదెంతగా ఆనందిస్తుందో ఎప్పుడైనా నీవు చూసావా? అది తలుక్కు తలుక్కుమంటూ వణుకుతుంది. ఎందుకని? ఆరంభములో అది ఎక్కడ ఉందో అక్కడికి ఆ సూర్యరశ్మి దానిని వెనుకకు లాగుతుందని దానికి తెలుసు. అలాగే దేవుని ఆత్మమూలముగా జన్మించిన ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు ఉంటారు. అందును గుర్చి ఒకటి ఉంటుంది, వెలుగు మనపైన విరజమ్మినప్పుడు మనము ఆనందంగా ఉంటాము. ఎందుకనగా మనం ఎక్కడి నుండి వచ్చిదమో దేవుని రొమ్మి భాగం నుండి వచ్చింటిమని, అక్కడికే మనము తిరిగి వెళ్ళుచున్నామని మనకు తెలుసు. బహుశా సూర్యుడు దాన్ని తాకగానే ఆనందముతో మెలిక్కుమంటూ అది ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికే అది వెళ్ళుచున్నదని ఎరుగుదము. కొద్ది అనాగరికమైన విషయాలు, అయితే వాటితోనే మనము సాగిపోతాము. అయితే ఒకటి మనము కనుగొందాము. మనకు తెలుసు పాతదైన పాత విత్తనం, పాత విత్తనముల నుండి కొత్త విత్తనం బయటికి రాకముందు అది ఖచ్చితంగా మురిగిపోవలసి ఉన్నది. చనిపోవటం కాదు, అయితే చనిపోయిన తర్వాత అది సత్యమేనని మనకు తెలుసు. నూతన జన్మ అలాగే ఉంటుంది. మనము వెనుకకు పోము, అయితే నీవు తిరిగి జన్మించిన తర్వాత మనం ముందుకే వెళ్తాము. అందుచేత ఈ దినాన నేను అనుకుంటున్నాను, మనలో చాలా మంది కాదు లేక నిజమైన నూతన జన్మలు. ఎందుకంటే విత్తనము బహుశా వాక్యముతో జాలి పడుతుంది లేక వ్యక్తి మీద, అయితే వారు వారు ఉన్నటువంటి పాత పద్ధతులపైన వారు మురిగి కుళ్ళిపోవటం ఇష్టపడరు. దాని నుండి బయటికి రావటానికి వారు ఇష్టపడరు. పాత పద్ధతి పైన వారు ఉండటానికి వారు కోరుకుంటారు. మరియు కొత్త జన్మ అంటారు, లేక కాలం యొక్క వర్తమానము అంటారు. దాన్ని మనము లూథరు, వెస్లీ, పెంతికోస్తుల మరి ఇతర కాలాల్లో చూశాము. వారు ఇది చెప్పుకుంటూనే పాత పద్ధతికే వారు ఇంకా ఆనుకుంటారు. అయితే పాత పద్ధతి కాలము తప్పక చావలసి ఉన్నది. కొత్త దాన్ని తెచ్చుకు కొరకై కుళ్ళిపోవలసి ఉన్నది. వారు ఇంకా తగులుకొని ఉండాలనుకుంటారు. గమనించుడి, పాత పద్ధతి చనిపోయిందని వారికి తెలుసు. అయితే అందులోండి వారు కుళ్ళిపోవుటకు వారు ఇష్టపడరు. కుళ్ళిపోవుట అది నిజంగా చనిపోతేనే జరుగుతుంది. తనదని ఒకటి ఒప్పుకోలు చేసిన తర్వాత, అనగా కొత్తగా జన్మించామని చెప్పుకున్న తర్వాత కనుక ఒప్పుకోలు అనేది ఒకే ఒక ఏకైక సూచన. మురిగిపోవుట నూతన జన్మను పుట్టించును. దాని నుండి కుళ్ళిపోవలసి ఉన్నది. ఏ విధముగా మనము అన్ని కాలములలో వెస్లీ తదితరమైన వాటి కాలములో నుండి చేశామో అలాగే చేయవలసి ఉన్నది. అయితే దాని తర్వాత విషయం, కొత్త జన్మ జన్మించవలసి ఉన్నది. వెస్లీ కాదు, లూథర్ నీతిమంతుడి విశ్వాసం వల్ల జీవించును అను ఒక్క మాటతో వచ్చాడు. అతడు ఇక పాత పద్ధతికి తగులుకొని ఉండలేదు. అందులో నుండి అతడు బయటికి రావలసి ఉండెను. ఆ తర్వాత అటువంటి పరిస్థితుల్లో ఆంగ్లేయ సంఘమును కాల్వనిస్టులు తీసుకున్న తర్వాత కాల్వనిస్టులు సిద్ధాంతం క్రింద ఉన్నారు. దేవుడు ఆర్మేల సిద్ధాంతాన్ని, అనగా జాన్ వెస్లీని పుట్టించే వరకు, కొత్తది వచ్చుడు కొరకై పాత పద్ధతి చనిపోవలసి ఉన్నది. వెస్లీ కాలము ఆగిన తర్వాత అన్ని చిన్న కాలములు, లేక దంటు నుండి లేక కాడ నుండి బయటికి వచ్చిన రెమ్మలు వెస్లీ కాలము అది. చూశారా, వరములు తిరిగి పొందుకున్నట్టుతో పెంతికొస్తూ వచ్చిన తర్వాత వారు బాప్టిస్టులో నుండి, ప్రెస్టిబేలియన్ నుండి, పిలిగ్రిమ్స్ హోలీనెస్ లో నుండి, నజరేన్ల నుండి, క్రీస్తు సంఘంలో నుండి, వాటన్నిట్లో నుండి వారు వచ్చారు. అందులో నుండి వారు రావలసి ఉండెను. కొత్త జన్మ అంగీకరించిన కొరకై అందులో నుండే వారు మురిగి పోవలసి ఉండెను. నీవు ఎల్లప్పుడూ కూడా పిచ్చివాడవుగా పిలువబడతావు. అయితే పౌలు చెప్పాడు, తాను ఏది అని అనుకున్నాడో లేక చెప్పుకున్నాడో దాని నుండి అతడు కొల్లిపోయాడు. చెప్పాడు, మతభేదమని పిలుచుచున్న మార్గములోని మా పితరుల దేవుని నేను ఆరాధన చేస్తున్నాను. మతభేదమని పిలుచు మార్గములోని. గమనించారా, పాత నిబంధన కొత్తదానికి జన్మిచ్చిందని అతడు కొత్త జన్మను అంగీకరించాడు. మరియు పాతదానికి అతడు కొల్లిపోవలసి ఉండెను. దాన్ని నూతనమైనదిగా కనిపింపచేటు కొరకై దానిలోనే మనమిప్పుడు ఉన్నాము. నన్నిప్పుడు సహించండి. అయితే అది నా యొక్క అభిప్రాయం. సంఘములు ఎంతగానో పద్ధతులు కలిగున్నవి. ఎంతవరకంటే నీవు ఒకటి అగునంత వరకు నీవు ఒక్కరిని లోపలకు తీసుకుని రాలేవు. నీకు సహవాస కార్డు కావలసి ఉన్నది, లేదా ఒక విధమైన గుర్తింపు కావలసి ఉంటుంది. దీన్ని నేను నమ్మడం ద్వారా నేను సాధ్యమంత వరకు తెరవగలిగిన ఒకే ఒక ద్వారము ఈ క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారే. ఒక సంస్థ లేనంత కాలము వారితో కలిసి నేను లోపలకు వెళ్ళగలుగుతాను. అయితే నా హృదయం మీద ఉన్న వర్తమానమును ప్రజల దగ్గరకు నేను తీసుకుని వస్తాను. అయితే అదెంతో పద్ధతిగా ఉండవలసి ఉన్నది. నేను పెంతికోస్తు వారిని ప్రేమిస్తాను. ఏ విధంగానైనా పెంతికోస్తు ఒక సంస్థ కాదు. నీకై నీవే దాన్ని అలా పిలుస్తున్నావు. పెంతికోస్తు ఒక అనుభవం, ఒక సంస్థ కాదు. అయితే దాని విషయం మీకు తెలుసా, చాలా మందికి అది కఠినతరమైపోయినది. వారు దానివైపు చూచి దాన్ని విశ్వసించి ఆయన యొక్క వాక్యముతో దేవుని ద్వారా ఎంతగానో గుర్తింపబడదగినది ఎరిగినను నీవు ఉంటూ ఉండు నటువంటి దాని నుండి కుళ్ళిపోవడం ఎంతో కష్టమవుతుంది. కష్టం. నేనేమి చేయగలను? ఎక్కడి నుండి నాకు ఆహారం నేను పొందుకోగలను? ఏంటి, దేవుడే నీ ఆహారము. నిన్ను పట్టుకునే ఆదుకునే వస్తువు దేవుడే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి. దానిమీదనే నేనిది వదిలిపెడుతున్నాను. నేను ఏది మాట్లాడుతున్నానో మీకు తెలుసు. నూతన భూమి, నూతన ఆకాశము, నూతన భూమి మనకు ఉండబోతుందని దేవుని ప్రవక్తల ద్వారా మనము తెలియచేయబడ్డాము. దాని గురించిన లేఖ మీకు కావాలంటే, ఆ లేఖను మీకు కావాలంటే అది ప్రకటన 21. మీ కొరకు నేను వివరణిస్తున్నాను. అది ఇక్కడే ఉన్నది. నేను నూతన ఆకాశమును, నూతనమైన భూమిని సూచితిని, మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయేను అని యోహాను చెప్పాడు. అది గతించిపోయినవి. మనకు నూతన భూమి కావాలి అంటే పాతదైన భూమి, క్రొత్తదైన భూమి ఒకేసారి కలిసి ఉండలేవు, లేక ఒక్కసారి నూతన ప్రపంచము, పాత ప్రపంచము కలిసి ఉండలేవు. ఒకేసారి రెండు ప్రపంచముల కార్యకలాపాలు కలిసి ఉండలేవు. నూతనమైన భూమి పొందుడి కొరకై పాతది చచ్చిపోవలసి ఉన్నది. పాతది చనిపోవలసి వచ్చినట్లయితే కొత్తదాని కొరకై అది ప్రసవ నొప్పులు పడవలసి ఉన్నది. ప్రసవించుచున్న రోగిని ఒక వైద్యుడు పరీక్షించడానికి వెళ్ళినట్లయితే వైద్యుడు చేయు ఒక విషయం అది. నేనెరిగిన మంచి ఇద్దరు ముగ్గురు క్రైస్తవ వైద్యులు ఎదురుగా నేను మాట్లాడుతున్నాను. ఇది మిమ్మల్ని అడుగుతున్నాను, రోగిని వైద్యుడు గమనించిన తర్వాత వైద్యుడు చేయు మొదటి విషయం నొప్పులు. ప్రసవ నొప్పులు వచ్చిన సమయం అడుగుతాడు. నొప్పుల యొక్క సమయం, అవి ఎంత దగ్గరగా వస్తున్నవి, ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఎంత బలమైన నొప్పి వస్తున్నది చూస్తాడు. ఒకదానికంటే ఇంకొకటి ఎంతో కఠినంగా ఉంటుంది. తర్వాతది దగ్గరికి వస్తున్నడెలా ఇంకా బహు పెద్దగా నొప్పి ఉంటుంది. ఆ విధంగా ప్రసవ నొప్పుల ద్వారా విధానమును అతడు చూస్తాడు. నూతన లోకం యొక్క జన్మ కొరకు లోకము తనను విడిచిపెట్టుకుంటే భూమి మీద ఉన్న కొన్ని ప్రసవ నొప్పుల గురించి మనం పరీక్షిద్దాం. ఆ తర్వాత ఆ దినముల గురించి ఆమె కనుటకు ఇంకెంత దూరం ఉన్నది, అనగా ఇంకెంత సమయం ఉన్నది మనం చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం గొప్ప ప్రసవ నొప్పులను చూపించినది. ఆమె కనబోతున్నటువంటి మొట్టమొదటి ప్రసవ నొప్పులను అది చూపినది. ఆమెకు ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి మనకు బాంబులు, మనకు మరతుపాకులు, విషవాయువులు వచ్చినవి. మీకు జ్ఞాపకమున్నదా? బహుశా మీలో చాలా మందికి తెలియకపోవచ్చును. నేను కేవలము 8 సంవత్సరాల వయసు గలవాడును. ఈ యొక్క మస్టర్డ్ క్లోరిన్ గ్యాసులు, ఆవనూనె, ఈ క్లోరిన్ ఈ గ్యాసులు మొదలైన వాటి గురించి వారు మాట్లాడుకోవటం నాకు జ్ఞాపకం ఉంది. వారు అన్నారు, అది బయలుదేరిన వెంటనే అది సర్వభూమిని కాల్చేస్తుంది, ప్రతి ఒక్కరిని చంపుతుంది అన్నట్లుగా అది కనిపిస్తుంది అని వారు అన్నారు. అది పగలగొట్టినట్లుగా ఉంటుందేమో. భూమి అంతటా గాలులు విచ్చిపోతవి. గంభీరమైన ఆ యొక్క విశ్వవాయువుకు ప్రతి ఒక్కరూ ఎంతగానో భయపడిపోయారు. దాని యొక్క మొదటి ప్రసవ నొప్పుల ద్వారా భూమి అలాగూ అయిపోయినది. మనకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగినట్లు మనం చూస్తున్నాం. ఆమె యొక్క వేదనలు, ఆమె నొప్పులు ఇంకా ఎక్కువైపోయినవి. భూమి యొక్క ప్రసవ నొప్పులు ఎల్లప్పుడూ మరెంతో బాధాకరమైపోయినవి పోతున్నవి. అనుబాముల కాలంలో ఆమె ఇక అయిపోయినట్లయిపోయినది. ఎందుకనగా అది పట్టణాన్నంతా నాశనం చేస్తున్నది కనుక. మొదటి ప్రపంచ యుద్ధము నాశనము కంటే అవి ఎంతో బలీయమైన నొప్పులు. ఆమె ప్రసవ సమయం ఆసన్నమైనదని ఆమెకు తెలుసును. ఆ యొక్క హేతుచేతని ఆమె ఎంతగానో భీతి చెందిపోయినది. ఆమెకి ఆమె ఎంతగానో తబ్బిబ్బులై గలిబిలైపోతుంది. కారణమిదనగా అది ఒక హైడ్రోజన్ బాంబు కనుక. ప్రపంచాన్నంతటినీ నాశనము చేయగల ఆకాశంలో క్షిపణులు ఉన్నావని కనుక అదంత చిన్నదైనప్పటికీ ఒక దేశం మరొక దేశాన్ని గురించి భయపడిపోతుంది. వాటిలో ఒక క్షిపణి వారి యొద్ద ఉన్నదని వారు చెప్పుకుంటారు. వారు వాటిని నక్షత్రం ద్వారా నడిపించి లోకంలో వాటిని ఎక్కడ వేయాలంటే ప్రపంచంలో అక్కడ వేయగలరు. గత దినపు వార్తల్లో నేను విన్నట్లుగా రష్యా తాను ఈ దేశాన్ని నాశనం చేస్తానని చెప్తుంది. తన దేశాన్ని నాశనం చేయకుండా కాపాడుకునకై అణుబాంబుల మొదలని పెట్టుకుని ఉన్నది. దాని గురించి ఏమి చేయాలో మనకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ఇలాగే చెప్తున్నారు, అలాగే ఉన్నది. ప్రజల యొక్క విజ్ఞానము దేవుని యొక్క గంభీరమైన ప్రయోగశాలను పగలగొట్టింది. వారికి వారే నాశనం చేసుకోబోతున్నారని, జ్ఞానము తనకు తానే నాశనం చేసుకున్నట్టుకు దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు దేన్ని నాశనము చేయడు. దేవుని యొక్క వాక్యమును తీసుకుంటకు బదులు సాతాను యొక్క జ్ఞానము తీసుకుంట ద్వారా ఆదిలో మనుషుడు చేసినట్లు మనుషుడు జ్ఞానము ద్వారా నాశనం చేసుకున్నాడు. ఆమె దానిని వదిలిపెట్టవలని ఆమెకు తెలుసు. దానిని ఆమె నిలవలేదు. రష్యా ఈ దేశాన్ని నాశనం చేయాలని అనుకున్నట్లయితే ఈ రోజు దాన్ని నాశనం చేయగలదు. తర్వాత తన్ను తాను కాపాడుకోగలదు. ఏ చిన్న దేశానైనా అది చేయగలదు. అయితే వారు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటి పరిస్థితికి దాని యొక్క గ్రహ కక్ష పైన నిలబడలేదు. అది వారికి తెలుసు. కాబట్టి తన యొక్క ప్రసవ నొప్పులు ఎంతో బలీయమైనవని ప్రపంచానికి తెలుసును. ఆమె అవి వదులుకోవలసి ఉన్నది. కొత్త జన్మ ఒకటి త్వరగా జన్మెత్తవలసి ఉన్నది. అందుకై నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇందుని గురించి నేను అలసిపోయాను. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ స్థలము మరణము దుఃఖమని అన్ని విధాలైన భేద విభేదాలని. ఆమె దాన్ని వదులుకున్నట్టుకు బట్టి నేను ఆనందంగా ఉన్నాను. ఆ సమయం ఆసన్నమైనందుకు నేను ఆనందంగా ఉన్నాను. పితరుడైన యోహాను అన్నట్లుగా ప్రభుని యేసు త్వరగా రమ్ము అని అంటున్నాను. నేను అన్నట్లుగా నూతన జన్మ పొందుడు కొరకై ఆమె కుళ్ళిపోవలసి ఉన్నది. దేనిలో ఆమె కుళ్ళిపోవలసి ఉందో చూడు, గమనించుడి. నా ప్రేమైన వారలారా, ఆమె సంపూర్తిగా కుళ్ళిపోయినది. ఆమె రాజకీయాలు, ఆమె పద్ధతులు ఎంతగా కుళ్ళిపోవాలో అంతగా కుళ్ళిపోయినవి. ఆమె యొక్క ప్రపంచ పద్ధతులు, ఆమె నిలబట్టానికి తగిన ఎముక లేదు. ఆమె యొక్క రాజకీయాలు లేక మత సంబంధమైన రాజకీయాలు ఇంకా మొదలైనవి అలాగైనవి. ఒకరంటారు, నేను డెమోక్రాట్ అని, నేను రిపబ్లికని, నేను మెథడిస్ట్ అని, నేను బాప్టిస్ట్ అని. ఎందుకని? అన్ని కూడా చెట్టు చేవ వరకు కుళ్ళిపోతవి. ఒక దాన్ని వదులుకోవలసినది. ఆమె నిలబడలేదు. ఒక జార్జ్ వాషింగ్టన్ ను నీవు పెట్టినా ఈ సంయుక్త రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రత్యేక దేశంలో ఒక అబ్రహాం లింకన్ ను నీవు పెట్టినా అది ఇంకా తిరిగి రాదు. అది విముక్తికి దూరాన ఉన్నది. ఆమెకు సహాయం చేయగలిగింది ఒకటే ఒకటి, అది సృష్టికర్త యొక్క రాకడే. ఆమేన్. ఆమె తప్పక వదులుకోవలసి ఉన్నది. ఆమెకు తెలుసు అది. ఆమె వేదనతో బాధతో ఉన్నది. ఏం చేయాలో ఒకరికి తెలియదు. ఒకరు ఈ వైపు చూస్తున్నారు, ఒకరు ఆ వైపు చూస్తున్నారు, ఒకరికై ఒకరు భయపడిపోతున్నారు. దీనిని నాశనం చేయటకు ఒకరు ఒకరు చేస్తున్నారు, మరొక దాన్ని నాశనం చేయటకు దానికి వ్యతిరేకముగా ఇతడు ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాల్లో ప్రపంచానంతటిని నాశనము చేయగల పాపులైన మనుషులు చేతులు వారు కలిగున్నారు. అవును, కాబట్టి దానికి ఆమె నిలబడలేదని ఆమెకు తెలుసు. ఆమె దానికి నిలబడలేదని ప్రజలకు తెలుసు. అది జరగలేదని ప్రజలకు తెలుసు. అలాగని దేవుడే చెప్పినాడు కాబట్టి. సమస్త ఆకాశములు భూమి కాల్చివేయబడినని దేవుడు చెప్పాడు కాబట్టి సమస్తములు కూడా కృతదైపోతుంది. కొత్త భూమి జన్మించిన కొరకై దేవుడు దాన్ని ముందుగా చెప్పాడు, ప్రవచించాడు. ఆమె తన సమస్త పద్ధతిలో మురిగిపోయినది, కుళ్ళిపోవుడికై అది ఆమె చేయవలసి ఉంటున్నది. ఆ కారణము చేతనే నేను చెప్పాను ఆమె ఎంతగానో వణికిపోయి ముఖము ఎర్రబారి కృంగిపోయినది అని. ప్రతి చోట భూకంపాలు, తీర ప్రాంతాల్లో అకాల వాతావరణాలు, అలస్కాలో తుఫాన్లు, తీర ప్రాంతాల్లో అల్లకల్లోలాలు, భూకంపాలు ప్రజలు రాస్తున్నారు. మేము దీన్ని విడిచిపెట్టమా, మేము దీన్ని వదులుకోమా? అవునా? ఏం చేయాలో వారికి తెలియట్లేదు. క్షేమకరమైన ప్రదేశము ఏది లేదు ఒకటి తప్ప, అది జీవముగల దేవుని కుమారుడైన క్రీస్తు. ఒకే ఒక క్షేమకరమైన ప్రదేశం ఉన్నది, అది ఆయనే. దానికి బయట ఉన్నదంతా దేవుడు అది నిశ్చయమైనదని చెప్పాడో ఆ విధముగా అక్కడ నాశనమే. ఇప్పుడు మనము వైచుని యొక్క గ్రంథాన్ని చూద్దాం. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఉన్నట్లయితే, కృత భూమి జన్మించినప్పుడు అది జరగవలసి ఉండినట్లయితే వైద్యశాస్త్రం చూద్దాం. వైద్య శాస్త్రములో అనగా బైబిల్ గ్రంథములో మత్తయి 24 ఏమని ప్రవచించబడిందో, ఆమె లక్షణాలు ఏ విధముగా ఉంటావో చూద్దాం. బిడ్డ పుట్టుక యొక్క లక్షణాలు. వైద్యుడు ఎరిగినట్లయితే బిడ్డ పుట్టబోతున్నట్టు సరిగ్గా ఆ సమయంలో అన్నిటినీ అతడు సమకూరుస్తాడు. ఎందుకంటే బిడ్డ జన్మించబోతున్న సమయం అదేనని అతనికి తెలుసు. ఎందుకనగా అన్ని లక్షణాలు తెలియచేయబడతవి. నీళ్లు పగిలిపోతవి, పోయినవి, రక్తము కనిపించినది. ఇప్పుడది సమయం. బిడ్డ జార విడవబడబోతున్నాడు. బిడ్డ జన్మించబోవు సమయం ఇదే. కాబట్టి అతడు అందుకొరకు అన్ని సంసిద్ధపరచుకున్నాడు. ఈ సమయంలో ఏది ఖచ్చితంగా జరగబోతున్నదో యేసు చెప్పాడు. మత్తయి 24 ఆయన చెప్పినాడు, నిజమైన సంఘము, మిగతా సంఘము, ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము ఎంతో సమసంబంధముగా ఉండునని, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము మోసపరచునట్లు అనుకరణ చేయనివిగా ఉండునని చెప్పాడు. నోహు దినములలో అవి ఎలాగున్నవో అలాగు ఉండును. తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికిచుచు మనము ఈనాడు చూస్తున్న లోకములున్న అవినీతంతా ఉండును. బైబిల్ గ్రంథము, గ్రంథము వైద్య శాస్త్ర గ్రంథము అది ఇలాగు జరుగునని చెప్పినది. కాబట్టి ఇది జరుగుట మనం చూస్తున్నప్పుడు ప్రసవించుట ఇక సమీపముగానే ఉన్నదని మనకు తెలుసు. అది అలాగే ఉండవలసి ఉన్నది. అవునండి. ఇప్పుడు ఒక దేశముగా దాన్ని మనం చూద్దాం. దేశముగా కాదు కాని లోకముగా చూద్దాం. ఇస్రాయేలు సంఘము కొద్ది నిమిషాల వెనుకకు వెళ్లి చూద్దాం. బహుశా 10 నిమిషాలు ఆమె వెంబడి వెళ్దాం. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క ప్రవక్తను బట్టి ఇస్రాయేలు ప్రసవ నొప్పులు పొందుకున్నారు, తెచ్చుకున్నారు. అతని యొక్క వర్తమానాన్ని బట్టి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చినవి. అదేమి చేసినది? ప్రవక్త వాక్యమును కలిగి ఉన్నది. ఆమెంతగానో కుళ్ళి కలుషితమైన దానిని ఎంతెంతో ఆచార పద్ధతులతో ఆమె కలిసిపోయినది. ఎంతవరకంటే ఆమె పునాది గడపులన్నీ ఈ ప్రవక్త ఊపే వరకు ప్రతి ఒక్కరి ద్వారా వారు ద్వేషించబడ్డారు. కనుక దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు సంఘము ప్రసవ నొప్పుల్లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే ప్రవక్త ప్రభు వాక్యం ప్రవక్త యుద్ధకు వచ్చును, అతని యుద్ధకే వచ్చును. అనగా ఆ దినమునకై పలకబడిన వాక్యము ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. ఎల్లప్పుడూ అంతే. సంఘాలు వాక్యము చుట్టూ అనేకమైన పద్ధతులు కట్టుకున్నారు. వారు ఎంతవరకనగా అతను వచ్చి ఊగులాడే కుర్చీలో ఆమెను ఉపు వరకు లేక నెట్టి వరకు ఆమె ప్రసవ నొప్పులతో నున్నది. ఏంటి అది? తిరిగి వాక్యం వైపు, తిరిగి జీవము కొరకు. ఆచార పద్ధతులు జీవం ఉన్నవి కావు. దేవుని యొక్క వాక్యములోనే జీవం ఉన్నది. దాని చుట్టూ కట్టిన పద్ధతులు, అందులో జీవము లేదు. వాక్యమే జీవమునిచ్చున్నది. ఆయన వర్తమానము మిగిలిన వారిని తిరిగి వాక్యవైపునకు కదిలించును. ఒక చిన్న గుంపు బయటికి వచ్చి నమ్మును. కొన్నిసార్లు నోహు దినాల్లో కేవలము 8 మాత్రమే. ఎలాగైతేనేమి, దేవుడు ఈ కొద్ది వారిని కదిలించును, మిగతా వారు దూరమై నశించి పోతారు. కాలకాలాల్లో అది అలాగే చేసినది. చివరికు సంఘము మగ శిశువును కనువరకు. ఆ మగ శిశువు వాక్యము, అదే దానికదే శరీరధారైనది. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. కేవలము దేవుని వాక్యము చేతనే ఆయన ప్రతి ఒక్క దయ్యాన్ని జయించాడు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి శక్తిని ఆయన జయించాడు. సాతాను ఆయన దగ్గరకు తెచ్చిన ప్రతి శోధనను ఆయన జయించాడు. ఆయన సాతాను గద్దించాడు. ఆయనకున్న ఆయన స్వంత బలము చేత కాదు, అయితే ఆయన వాక్యము చేతనే జయించాడు. అది ఇలాగు వ్రాయబడినది. ఎందుకనగా ఆయన వాక్యమై ఉండెను. హవయ్యకు సాతాను వ్యతిరేక్తముగా ఎగిరి వచ్చినప్పుడు ఆమె వాక్యము కాదు కనుక ఓడిపోయినది. అతడు మోషయద్దుకు ఎగిరి వచ్చినప్పుడు అది అదే చేసినది. అయితే అతడు దేవుని కుమారుని తాకినప్పుడు ఆయన 10,000 విద్యుత్ జలశక్తులు బలశక్తులు. మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ఆయన వెనుకకు వచ్చి చెప్పగానే అతని వదులైన ఈకలన్నీ ఊడిపడినవి. దేవుని నిత్య వాక్యమైన ఆయన శరీరధారి కాగా అక్కడే ఆ మగ శిశువు ఉండి ఉండెను. వాక్యమునకు రాయబారి అయి శరీర రూపమున ప్రత్యక్షమాయను. వారి హృదయాల్లో ఉన్నది ఆయన అలాగూ తెలుసుకున్నాడు. ఫిలిప్ ఎవరైనది, అతడు ఎక్కడి నుండి ఉన్నది ఆయన అలాగున్న ఫిలిప్పుకు చెప్పగలిగాడు. సీమోను పేతురు ఎవరైనది ఆయన చెప్పగలిగాడు. బావి దగ్గర స్త్రీతో చెప్పగలిగాడు. ఎందుకని? ఆయన వాక్యమై ఉండెను. అవును, హెబ్రీ 4 అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము బలముగలదై రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కటిను వాడిగా ఉండి ప్రణాత్మలను కీలను మూలుగను విభజించినంత మటుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అది ప్రత్యక్షపరచబడే వాక్యమని. ఎందుకని ఆ గుడ్డి పరిశ్రయ యాజకులు చూడలేకపోయారు? ఎందుకనగా వారు వారి యొక్క యాజకత్వం వలన పద్ధతుల వలన వారు చుట్టబడి ముసుగు కప్పబడ్డారు. పాత పద్ధతులు వదులుకోవలసి ఉన్నది. అది వాక్యమై ఉండెను. అయితే ఏదైతే వాగ్దానము చేయబడినదో అది నెరవేర్చబడినది. కాబట్టి అది నెరవేర్చబడినట్లయితే అది మురిగిపోవలసి ఉన్నది. అది పై పెంకు విత్తనము బయటికి వచ్చినది. మోషే నోహు వర్తమానం తీసుకురాలేదు, అలాగే యేసు నోహు వర్తమానం తీసుకురాలేదు. ఎందుకంటే అది మరొక కాలానికి సంబంధించినది. పాత విత్తనం మంచిదే, అయితే దాని పనిని తాను నివర్తించి చనిపోయి గతించిపోయినది. ఎక్కడైతే ప్రాణం ఉన్నదో లేక జీవం ఉన్నదో అట్టి పాత దాని నుండి కొత్తదానికి వచ్చు జీవ పరిమాణవాద సిద్ధాంతమే. అదే ప్రజలను భయపెడుతుంది. ఈ రోజు వారిని భయకంపితులుగా చేస్తుంది. ఉదాహరణగా లూథరు వర్తమానము ద్వారా ఆరంభించి నేరుగా ఆ గీత వెళ్లిపోయి పెంతికోస్తు వర్తమానకు విన్నట్లుగా మనం ఒక గోడను కట్టుట్లేదు. అవును, మనము మూలలను త్రిప్పుచున్నాము. మనం ఒక ఇంటిని కట్టుచున్నాము. దేవుని యొక్క వాక్యమే నమూనా పత్రము. ఎలాంటి వారైనా నిటారుగా కట్టవచ్చు, అయితే మూల త్రిప్పేటప్పుడు తాపి పని మేస్త్రి కావలసి ఉన్నది. అది చేయటానికి దేవుని శక్తి కావలసి ఉన్నది. అది చేయటకు పంపబడిన పరలోకము నుండి పంపబడిన ఒక అభిషక్తుడు కావలసి ఉన్నది. అది అవసరం. అది ప్రతి కాలానికి సంబంధించినది. ప్రవక్తల కాలంలో ఆ ప్రవక్తల ద్వారా ప్రభు యొక్క వాక్యం వచ్చెను. వారు ఆ యొక్క మలుపులు తిప్పి ఆ వ్యత్యాసములు తయారు చేసిరి. అయితే కట్టువాడు ఒక గోడను కట్టుటకు కోరుతాడు. అయితే అదెంత మాత్రము గోడ కాదు, అది ఒక ఇల్లు, దేవుని ఇల్లు. ఇది సత్యమని మనం భావిస్తున్నాము, అది ఎరిగి ఉన్నాము. పద్ధతులు ప్రతి కాలంలో కుళ్లిపోయినవి. వారి యొక్క ప్రతి పద్ధతి కుళ్లి చచ్చిపోవలసి ఉండెను. చివరికి ఒక సంఘము జన్మించే వరకు ఆ కుళ్ళిపోయే దాని నుండి వాక్యము వాక్యమే వచ్చినది. ప్రభు వాక్యము ప్రవక్తుల యొద్దకు వచ్చెను, యాజకుల యొద్దకు ఎన్నడూ రాలేదు, అది ప్రవక్తుల యొద్దకు వచ్చెను. గమనించు, అది అలాగై ఆ వాక్యమే ఇక్కడ మానవ శరీరముగా జన్మించినది. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీర రీతిగా ఆయనలో నివసించినది. ఆయన వాక్యమై ఉండెను. ప్రవక్తులు వాక్యములో భాగము, వారి కాలం యొక్క వాక్యము. ఈరోజు ఎవరైతే వాక్యమును వెంబడిస్తారో వారు వాక్యం యొక్క భాగము. అయితే ఆయన వాక్యం యొక్క సర్వ సంపూర్ణత ఉండెను, ఆయన వాక్యమే ఉండెను. ఆయన తనకు తానుగా దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడని వారు ఆయన వైపు చేసినప్పుడు, ఎందుకనగా ఆయన దేవుని కుమారుడే, నిన్ను నీవు దేవునిగా చేసుకుంటున్నావు అని వారన్నారు. దేవుని వాక్యం ఎవరికొచ్చునో వారిని మీరు దేవుళ్ళని పిలిచారు, ప్రవక్తలు అని మీ ధర్మశాస్త్రమందు వ్రాయబడలేదా? అవును వారు అని ఆయన చెప్పాడు. అలాగైతే నేను దేవుని కుమారుడని చెప్పినందుకు మీరు నన్నెందుకు గద్దిస్తున్నారు అని ఆయన అడిగాడు. అక్కడే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరీతిగా దేవుని కుమారులు నివసించను. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత ఆయనే. వారు వాక్యమై ఉండి ఆ ప్రవక్తలకు కలిగిన ప్రసవ నొప్పులు వారి యొక్క సంపూర్ణతను గురిచూపినవి, వాక్యం యొక్క సంపూర్ణతగా. తర్వాత చివరకు వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించినంతగా పద్ధతులు చనిపోయినవి. అవి ఏ విధముగా యాకోబునందు చిత్రీకరించబడేవో గమనించు, అవి ఖచ్చితంగా యోసేపునందు చిత్రీకరించబడేవో గమనించు. తండ్రి చేత ప్రేమించబడ్డాడు, ఏ కారణము లేకుండా అన్నల చేత ద్వేషించబడ్డాడు. అతడి ఆత్మ సంబంధి, భవిష్యత్ కార్యములు చెప్పగలడు, కలల భావము తెలుపగలడు. అంతకంటే అతడేమీ చెయ్యలేడు. ఆ విధముగానే అతడు పుట్టాడు, ఆ విధముగానే అతడు ముందుకు నిర్ణయించబడ్డాడు ముందుగా. అయితే అన్నల చేత ద్వేషించబడి చివరిగా ఖచ్చితంగా 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. పైకి లేచి ఫరో యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అతడు చెరసాల్లో చూడు, ఒకడు పణదాయకుడు, మరొకడు భిక్షకారుడు, ఒక నశించారు, ఇంకొకడు రక్షించబడ్డాడు. యేసు ఆయన చెరసాలలో సెలవు పైన, ఒక నశించారు, ఒక రక్షించబడ్డారు. ఖచ్చితంగా తరువాత ఆకాశములకు కొనిపోబడి దేవుని సింహాసనపై కూర్చున్నాడు. ఆయన తిరిగి విడుచునప్పుడు వచ్చినప్పుడు శబ్దం వెలువడుతుంది, మోకాళ్ళు వంగవలను, ప్రతి నాలుక ఒప్పుకొనబలను. యోసేపు సింహాసనమును విడిచి ముందుకు సగగనే బూర ఊదబడుతుంది, ప్రతి మోకాళ్ళు వంగవలసి ఉంటుంది. యోసేపు వచ్చుచున్నాడు కనుక ముఖాలకు దినాన దేవుని యొక్క గంభీరమైన బూర ఊదబడుతుంది. క్రీస్తునందు మృతులు లేతురు, ప్రతి ముఖాలు ఒంగుతుంది, ప్రతి నాలుక ఈ వాక్యమును ఒప్పుకొనును. అయితే ఆయన దేని కొరకు వచ్చుచున్నాడు? ఆయన ఇక్కడకు ఎందుకు వచ్చుచున్నాడు? గమనించుడి, ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు అని బొబ్బరింతలు పెట్టిన ప్రవక్తల ప్రసవ వేదన ద్వారా ఏదైతే శరీరధారైనదో అట్టి సంపూర్ణ వాక్యమును ఆమె కనెను. 400 సంవత్సరాలు ఆమెకు ప్రవక్త లేకుండెను. అది లేఖన ప్రకారము మరియు చరిత్ర ప్రకారము మలాకి నుండి యోహాను వరకు కేవలము వారికి వేదాంతులు, యాజకులు, కాపరులు మాత్రమే ఉండిరి. మనమిక్కడ ఊహించగలము 400 సంవత్సరాలు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని దేవుని యొద్దు నుండి నేరుగా వచ్చు వర్తమానము లేకుండా ఆమె యొక్క పద్ధతులు ఏ విధమైన కూలిని స్థితిలో ఉన్నవో కదా. కాబట్టి యాజకులు, ప్రవక్తలు మొదలగు వారంతా భయంకరమైన స్థితిలోకి వెళ్లిపోయారు, ఆమె కుళ్లిపోయినది. తరువాత యోహాను మలాకి 3లోని ఎలియా వాగ్దానము, మలాకి 4 కాదు, మలాకి 3. ఎందుకనగా అదే విషయాన్ని మత్తయి 11వ అధ్యాయంలో యేసు చెప్పిన్నాడు. పెంబర్ యొక్క ప్రారంభ కాలాలు తెలిపినట్లుగా యోహాను యొక్క పక్షిరాజు కన్ను చిత్రీకరించబడింది. అతడు చెప్పాడు, ఆయనే ఆయనట్లయితే వెళ్లి అడుగు, లేదా మరొకరి కొరకు మేము ఎదురు చూడవలన అని. చూశారా, ఆయన చెప్పాడు, యేసు చెప్పాడు. ఆయన శిష్యులను తిరిగి పంపిన తర్వాత కూటములో ఉండి ఏం జరుగుతుందో కనిపెట్టమని చెప్పిన తర్వాత వెళ్లి ఈ సంగతులు యోహానుకు చూయించుడి, అభ్యంతరపడేవాడు ధన్యుడు. ఆయన తిరిగి ఆయన శిష్యుల వైపు చూచి ఆయన మాట్లాడుతున్న వారిపైపు చూశాడు. యోహాను చూచుటకు మీరు వెళ్ళినప్పుడు మీరేమి చూచుటకు వెళ్లిపోయారు? సన్నపునార బట్టలు ధరించుకున్న మనిషిని చూడ వెళ్ళితిరా అని ఆయన అడిగాడు. అటువంటి వారు రాజగృహాల్లో ఉంటారు అని ఆయన చెప్పాడు. ఆయన అడిగాడు, గాలికి కదలుచున్న రెల్లును మీరు చూచుటకే వెళ్లిపోతిరా? మరో మాటల్లో ఎటువంటి చిన్న విషయం వచ్చినా దాని ద్వారా అతడు ఉగుతాడు. నేను మీకు చెప్తున్నాను, మీరు అలాగ వచ్చి మా గుంపులో చేరినట్లయితే మేము నీకు మంచి జీతం ఇస్తాము. యోహాను కాదు, దానికి దీనికి వ్యతిరేకముగా నీవు బోధించకపోయినట్లయితే మా గుంపులో చేరు. యోహాను కాదు. అలాగైతే ఏమి చూడ మీరు వెళ్లిపోతురి? ప్రవక్తనా? నేను మీతో చెప్పుచున్నాను, ప్రవక్త కంటే గొప్పవాడను. మీరు అంగీకరించినట్లయితే మార్గం సరళం చేయుటకు నా దూతను మీకు ముందు పంపెదను అని ప్రవక్త వల్ల పలుకుబడిన వాడు ఇతడే. అది మలాకి 3:1, మలాకి 4 కాదు, ఎంత మాత్రము కాదు. అది వ్యత్యాసం. కారణం, ఆ ఏలియా వచ్చును, తక్షణమే భూమి కాల్చివేయబడును, నీతిమంతులు భక్తిహీనుల బూడిద పైన నడిచి వెళ్ళుదురు. గమనించుడి, ఆయన వర్తమానికులు ఎన్నడూ కూడా వారి మత సంబంధమైన నిద్ర నుండి వారిని కదిలించలేదు. అక్కడ ఒక పిచ్చివాడు ఉన్నాడు, త్వరగా అతన్ని వదులుకుందాం. తనకు తాను పిచ్చివాడని పిలుచుకున్నాడు. నీళ్లలో ప్రజలను ముంచుటకు అతడు ప్రయత్నిస్తున్నాడు. చూశారా, ఆ వృద్ధునికి ఏం పనిలేదు. ఎందుకని? అతనికి చివరికి సరైన బట్టలు కూడా లేవు. అతడు తన చుట్టూ గొర్రె చర్మాన్ని చుట్టుకుని ఉన్నాడు. అతడు యోబు యొక్క సీమకోడి అంతటి పేదవాడు. ఏ వేదాంత పాఠశాల నుండి అతడు వచ్చాడు? ఏ యొక్క సహవాస కార్డును అతడు కలిగి ఉన్నాడు? అతని కూటాల్లో చివరికి మనము సహకరించలేము కూడా. అతడు అక్కడ ఉండి ఉపవాసాలతో ఉండనిద్దాం. అవును, లోకమెంతగానో మారలేదు, దాని పద్ధతులు మారలేదు. అయితే మనము అతన్ని అక్కడే ఉండనిద్దాం. ఎందుకు అతడు చేయలేదో తెలుసా? అతని యొక్క తండ్రి యాజకుడు. అయితే తన తండ్రి యొక్క వర్ష క్రమాన్ని అతను ఎందుకని వెంబడించలేదు? ఆ యొక్క దినాల్లో అది బిడ్డలకు ఆచారమై ఉండగా. ఎందుకనగా అతడు ఒకటి కలిగి ఉన్నాడు, చాలా భారమైన వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. మెస్సయాను అతడు పరిచయం చేయవలసి ఉండెను. ఎందుకనగా అలాగని పరిశుద్ధాత్మ చెప్పి ఉండెను. గాబ్రియేలు వర్తమానాన్ని బట్టి వెనుకకు తీసుకుని రాబడిన ఆ చిన్న శేషము, అక్కడ ఉన్నవారు అదే అలాగేనని ఎరిగి ఉండేది. కాబట్టి మనకిలాగా తెలియచేయబడింది, అతడు 9 వయసులోనే అరణ్యానికి వెళ్లిపోయాడు. అతడు అరణ్యంలోనికి వెళ్లిపోయి తన తల్లిని తండ్రిని పోగొట్టుకున్న తర్వాత, ఎందుకనగా అతడు ఖచ్చితంగా వినవలసి ఉండెను. కాదు, ఏదనగా ఆ యొక్క పెద్ద వేదాంత భవనంలో అక్కడ వారు చెప్పి ఉంటారు, మెస్సయాను గురించి పరిచయం చేయవాడు నీవే అని నాకు తెలుసు, నీ వస్తావని యెషయా చెప్పాడు. కాబట్టి నీవు ఆ స్వరము కాబోతున్నావు. సహోదరు జోన్స్ ఇక్కడ దాన్నే ఖచ్చితంగా ఎదుర్కొన్నాడని నీవనుకుంటలేదా? అతడు చాలా సులభంగా ఒప్పించబడ్డాడు. అయితే అతడు ఏనాడు వారి పద్ధతులు నేర్చుకోలేదు. అతనికి వర్తమానం ఎంతో ప్రాముఖ్యమై ఉండెను. నివాసముటకు అతడు అరణ్యంలోకి వెళ్లిపోయాడు. అరణ్యానికి గమనించు, వేదాంత పండితుల వల్లే అతని వర్తమానం లేదు. అతడు పోలికలను వినియోగించాడు. అతడు అన్నాడు, ఓ సర్పం యొక్క సంతానమా, ఆ బోధకులైన మనుషులను సర్పములను పిలుచుటియా. దీనిని, ఇలాంటి ఒక నీచమైన దానిని అరణ్యములో అతడు చూశాడు. అవి సర్పాలు. నాకు తెలిసినంత వరకు అది శ్రేష్టమైన పోలికని అతడు తలంచాడు. అతడన్నాడు, సర్ప సంతానమా, రావు ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము దానికి దీనికి సంబంధించిన వారమని చెప్పవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టించగలడు. ఈ రాళ్ళు అడవిలోను వాగుల ఒడ్డుల్లోను, అతడు ఏమి చూశాడు, అవే ఈ రాళ్ళు. ఇంకా గొడ్డలి చెట్ల వేళన పెట్టబడినది అడవిలో, అదే అతడు వినియోగించినది. అరణ్యములో అతడు ఏమి చూశాడో అదే. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, పొయ్యిలు అనే కట్టెలు అతడు ఎలాగూ పొందుకుంటాడో అతనికి తెలుసు. చూశారా, అవి నరకబడి పొయ్యిలో పెట్టబడుతుంటవి, దాని నుండి పొయ్యి కట్టెలు చేస్తారు. అతనికి వర్తమానము ఎంత మాత్రము మత గురువుల వర్తమానము కాదు, అది అడవిలోని ప్రకృతిని పోలేనిది. అయితే ప్రకటించిన కొరకు అతనికి ఒక వర్తమానం ఉన్నది, మరియు అతని వర్తమానం మీద అతనికి విశ్వాసం ఉన్నది. అనగా మెస్సయ్య రబోవుచున్నాడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడని చెప్పుటకు అతనికి విశ్వాసం ఉన్నది. మీ మధ్య ఒకరున్నారు, అది మీకు తెలియదు. ఆయన చెప్పుల వారు విప్పుడుకు నేను యోగ్యుని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోని బాప్తిస్మిచ్చును. యోహాను ఎవరాయినా నాకు తెలియదు. ఒకనొక దినమున సాధారణంగా కనిపించే ఒక మనుష్యుడు, ఒక యవనస్తుడు నడుస్తూ నది ఎదుకు వస్తున్నాడు. బాప్తిసమము ఇచ్చు ఈ యోహాను ధన్యుడైనా ఈ పాత ప్రవక్త అక్కడే నిలబడి ఉన్నాడు. యోర్దాను చుట్టూ చూశాడు, ఇదిగో లోక పాపులు తీసివేయు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆయన నీకెలాగూ తెలుసు యోహాను, అరణ్యములో ఉండి వెళ్లి నీళ్లలో బాప్తిసమ ఇవ్వు అని నాకు చెప్పిన ఆయనే. ఆత్మ ఎవరిపైన దిగివచ్చుట నీవు చూతువో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చుట నాకు చెప్పాడు. అతని వర్తమానం ఒక వేదాంత విద్య దృక్పథం మీద, ఒక మనిషి కల్పిత పద్ధతులపైన రాలేదు. అది నేరుగా దేవుని యొద్ద నుండే రావలసి ఉండెను. అతని యొక్క వర్తమానము వారిని ఎవరిని ఎక్కువగా కదిలించలేదు. ఓ, అతను అది చూశాడు. నేనెంతో అనుమానిస్తున్నాను, నేనేది చూడలేదు. నేను ఎదురు చూశాను, దాన్ని గుర్చి నేను చేయలేదు. యాజకులు వారందరూ అన్నారు, అలా తలంచారు వారు. అయితే అతడు దానిని చూశాడు. అతడు దానిని చూశాడని ఇప్పుడు మనకు తెలుసును. ఖచ్చితం అతడు చూశాడు. అయితే అది ఏమైనదో మీరు గమనించారా? అది వారిని నిద్ర నుండి వారెన్నడని కదిలించలేదు. వారు నేరుగా వెళ్లిపోయి అతని తలను అలాగే నరికి వేసినట్లుగా చేశారు. అయితే అది వారెన్నడిని కదిలించలేదు. అయితే ఎవరిలోనైతే జీవమున్నదో ఆ యొక్క చిన్న మందను, ఆ యొక్క శేషాన్ని పట్టుకున్నది. మరియు అన్నా మరియు సిమియోను మరి ఇతరుల కొద్ది మంది ఎవరైతే ప్రభు రాకడికైతే ఎదురు చూస్తున్నారో ఆ కొద్ది మందికి ఆలయముల నుండి అన్నా ప్రార్థన ద్వారా ప్రభువును సేవిస్తూ ఉన్న అంధురాలైన ప్రవక్తి, ఒక వృద్ధుడైన సిమియోను ప్రవచించి ఇలాగూ అన్నాడు, ప్రభు యొక్క క్రీస్తును నేను చూచు వరకు నేను మరణము చూడను అని పరిశుద్ధాత్మ నాకు చెప్పిండెను అని చెప్పాడు. ఇలాగ తెలుసా, వారిలో కొందరు యాజకులు అన్నారు ఈ విధంగా, ముసలివాడైనా దీనుడు పాపం ఏదో కొంచెం తెలుసా, ఏముందులే, ఇప్పుడు గోతిలో ఒక కాలు ఉంచాడు ఇంకొకటి జారిపోతుంది, ఏముందులే, అతను అలాగే ఉండని, అతడు గౌరవంతుడైన వృద్ధుడు. అయితే అతనికి ఉన్నదేంటి? పరిశుద్ధాత్మ వలన అది అతనికి బయలుపరచబడింది. అదే సంగతి మీకు ఈ మధ్యాహ్న వేళ బయలుపరచబడి ఉన్నది. ఒక కారణము కొరకు పరిశుద్ధాత్మ మిమ్మలను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మ మెథడిస్టు, బాప్టిస్టు, కెథలిక్ మొదలైన వారు వారి నుండి వచ్చిన ఇక్కడ మత బోధకులను, ఈ యాజకులను చూడు, పరిశుద్ధాత్మ ద్వారా వారు కదిలించబడ్డారు. సమయం ఇక్కడే ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ వారిపైన కదలిక కలగ చేయక ఆకలితో దానికై వారు ఎదురు చూస్తున్నారు. ఒక దినాన వారికి టెలివిజన్లు లేవు తెలుసా, ఆ దినమును బట్టి ప్రభువులకు ధన్యవాదాలు. కనుక వారు యూదా కొండసీమల్లో జీవిస్తున్నారు. ఒక శిశువు జన్మించాడు, ఒక నక్షత్రము తదితరమైనవి అగ్గిపించినవి. అయితే 8 దినాలు అయిన తర్వాత తల్లి పొత్తిగుడ్డలతో బిడ్డను చుట్టుకుని అక్కడికి వచ్చినది. అవి మూతక గుడ్డల కట్ట. నాకు ఈ విధంగా చెప్పబడింది, తొడుక్కోటానికి వారికి ఎటువంటి గుడ్డలు లేవు. అది ఒక ఎద్దు మెడపైన ఉండు పట్టెడా పేలిక. అది ఆయన యొక్క పొత్తి గుడ్డలు. ఇక్కడకు యోసేపు వారు ఈ చిన్న బిడ్డతో వస్తూ ఉన్నారు. కొంచెం దూరంగా ఉన్న తల్లులందరూ సున్నితమైన కుట్టుడు పనితో చేసిన వస్త్రాలు ధరించిన తమ చిన్న బిడ్డలతో నిలబడి ఉన్నారు. అంటున్నారు, అటు చూడు, 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 ఆమె అక్కడ చూసావా, ఆ మనుషుని వలన ఆమె గర్భవతి అయింది. ఇక్కడ ఆమె లోపలికి వస్తుంది, అది ఆమెకు దూరంగా ఉండండి, మీరు దూరంగా వెళ్ళుడి అంటున్నారు. వారు వారింకా అదే ఆలోచిస్తున్నారు. అయితే మరియా ఆ బిడ్డను తన కౌగిట పెట్టుకుని ఉన్నది. వారేమి అనుకున్నా ఆమెకు ఇబ్బంది లేదు. ఆయన ఎవరి కుమారుడో ఆమెకు తెలుసు. దేవుని యొక్క వాక్యమును తమ హృదయములో చేర్చుకున్న ప్రతి విశ్వాసి అలాగే ఉండును. పద్ధతులు ఏమి చెప్పినా నాకు లెక్కలేదు, అది ఏమైనది నీకు తెలుసు. అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఆ శక్తి నిన్ను కమ్ముకొనగా పరిశుద్ధాత్మను బట్టి అది నీకు బయలుపరచబడినది. అది ఎక్కడున్నదో నీకు తెలుసు. ఎక్కడైతే లోకములోని మత సంబంధమైన విషయాలు నీకు తెలియచేయలేవో అక్కడ ఆ ఎడారి ఆవల మండుచున్న అగ్ని పొదయొద్ద అతడు దేవుని కలుసుకున్న వరకు ఏ మనిషికి సువార్త ప్రకటించు హక్కు లేదు. అక్కడేమి ఉన్నావు అది నీకు సంభవించినది. పరిస్థితి పద్ధతులు ఏమని చెప్పినా, ఏమని చెప్పినవో నాకు అనవసరం, నీవు దానికి సాక్ష్యం. హల్లెలూయా. నేను మాట్లాడుతూ ఉండేది ఆ రంగుజాతి మనుషులు వలె నేను భావిస్తున్నాను. నాకు ఇక్కడ చాలినంత స్థలము లేదు. చూసారా, నేనిప్పుడు ఎంతో భక్తి పులకితనైపోతున్నాను. నేను అనుకుంటున్నప్పుడు నేనది నిజం. దేవుడు ఆయనకు ఆయనే నీకు బయలుపరచుచున్నాడు. సిమియోను వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉదయం తన పఠన సమయంలో కూర్చుని ఉన్నాడు. నేను ఊహిస్తున్నాను ప్రతి ఉదయం బహుశా 100 మంది బిడ్డలు లోపలికి తీసుకుని రాబడతారు. సుమారు 2.5 మిలియన్ల యూదులు దేశంలో ఉన్నారు. ఈ బిడ్డలు వస్తారు, అనేకులు పుడతారు. ప్రతి ఒక్క 8 దినములకు శుద్ధీకరణ అర్పణ అర్పించిన కొరకై తల్లి రావలసి ఉంటుంది. సిమియోను అక్కడే కూర్చుని బహుశా యెషయా గ్రంథపు చుట్టను చదువుతూ ఉండవచ్చు, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ నీకు ఒక వాగ్దానాన్ని చేస్తే పరిశుద్ధాత్మయే ఆ వాగ్దానాన్ని కాపాడవలసి ఉన్నది. అది నిజముగా దేవుడి దేవుడిదైతే, ఒక మనిషి వచ్చి ఒక విషయాన్ని చెప్పినట్లయితే దేవుడు దాన్ని నిలబెట్టకపోతే అది లేఖనమే కాదు, దాన్ని మర్చిపో. అది అలాగని అతను చెప్పినట్లయితే దాన్ని ఇంకా దేవుడు బలపరచకపోతే అది తప్పు. కారణం దేవుడు ఆయన వర్తమానానికి అనువాదికుడు, ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన చెప్పినదేదో జరుగుతుంది. అతని మాట వినుము, ఎలా అనగా అది సత్యము. అప్పుడు దేవుడు చెప్తాడు. అది సాధారణమైన విఘ్నత. అది జరుగును అని అతను చెప్పినట్లయితే అది చెప్పినది అది జరుగును. అది ప్రతి సమయమందు ఖచ్చితంగా సత్యమే అవుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు. కనుక ఇక్కడ సిమియోను కూర్చొని ఉన్నాడు. అనుమానమును భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ అతడు మిగిలిన వారిలో ఒకరిగా ఉంటున్నాడు. అతడు యోహాను గుర్చి విన్నాడు. ఆ దినం యొక్క మిగిలిన కొద్ది మందిని అతడు విన్నాడు. అతడిక్కడే కూర్చుని ఉండి ఈ గ్రంథపు చుట్టూను వింటూ తెలుసుకుంటున్నాడు. నా అర్థం, యోహాను వస్తాడని, అతడు మిగిలిన వారిలో భాగమని అతను ఎదిగి ఉన్నాడు. వాక్యము అతనికి బయలుపరిచింది. తటాలన శిశువు ఆలయంలోనికి రాగానే ఆయన అక్కడే ఉన్నాడని బయలుపరచుట పరిశుద్ధాత్మక బాధ్యత ఉంటుంది. కాబట్టి అతడు ఆత్మ వలన కదిలించబడి చిన్న పట్టణ గదిలో నుండి వెలుపలికి వచ్చి సభాలయంలో నుండి నేరుగా వచ్చాడు. ఆ స్త్రీల వరుసకు వచ్చాడు. ఆ స్త్రీల వరుసలో నుండి వచ్చుచూ ఎక్కడైతే ఈ చిన్న శిశువు ఉన్నాడో అక్కడికి వచ్చు వరకు వచ్చాడు. వారంతా దూరంగా ఉన్నారు. బిడ్డను తన హస్తాల్లోకి తీసుకుని, నదా, నీ దాసుని సమాధానముతో పొలుచుచున్నావు, ఏలయనగా నీ రక్షణను నా కన్ను చూచెను అని చెప్పాడు. అదే సమయంలో ఆ దినాన ఏర్పరచుకున్న మరి ఒక చిన్న వ్యక్తి, ప్రవక్తి అయిన అన్న, ఆమె అంధురాలు ఒక మూలన కూర్చుని ఉన్నది. అంధురాలు ఆమె లేచి నిలబడినది. ఆత్మ ద్వారా ఆమె నడిపించబడి ఇక్కడికి వచ్చినది. ఆలయంలో లోపల బయట ఉన్న ప్రజలున్నారు. ఎక్కడైతే క్రీస్తు శిశువు ఉన్నాడో ఆ స్త్రీలందరిలో నుండి అక్కడికి నేరుగా ఆమె వచ్చినది. ఒక అంధురాలైన స్త్రీని ఆయన యొద్దకు పరిశుద్ధాత్మ నడిపించితే మంచి చూపు మాకు కలదనే చెప్పుకునే పెంతికొస్తు గుంపైన మీ సంగతేంటి? నేనిక ముందుకు వెళ్లను, అక్కడి నుండి ఏంటో మీకు తెలుసు. గమనించుడి, ఓహో అయ్యో, ఏ విధముగా సంఘము భయంకరమైన కలగోర గంపైపోయిందో రా, అది తప్పక అలాగే ఉండవలసి ఉంటుంది. అయితే అది ఆ చిన్న శేషమును ఒప్పుతుంది. నేను అన్నట్లుగా మనం యథార్థంగా ఉందాము. ఈ రోజు సంఘము అట్టి స్థితి ఎందు ఉన్నట్లయితే ఆ సమయానికి మనం తిరిగి రాలేదా? ఈ కాలంలో సంఘములో అది ఉండునని ఇప్పుడు బైబిల్లోని వాగ్దానాలు చూడు. లోకంలో ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాము. అది దాని యొక్క అంతమున ఉన్నదని మనం చూస్తున్నాము. సంఘములో మనం ఇప్పుడు చూద్దాం. ఆమె సంఘము లూథర్ కింద ప్రసవ నొప్పులు పొందుకున్నది. ప్రకటన ప్రకారముగా 7 సంఘ కాలములు 7 వర్తమానికులు ఉన్నారని మనకు తెలుసు. లూథర్ వచ్చినప్పుడు అది సంఘాన్ని నిజంగా ప్రసవ నొప్పుల్లోకి నెట్టివేసింది. అయితే అది లూథర్ను తెచ్చినది. అవును, నిజం. తరువాత తిరిగి అది ఇబ్బందిలో పడినది. కనుక అది వెస్లీని పుట్టించినది. అవును, నిజం. మళ్ళా పుట్టినది. అది పెంతికోస్తును పుట్టించింది. వారి కాలమందరి ఒక్కొక్క వర్తమానికుడు వాక్యం యొద్దకే తిరిగి వచ్చాడు. వారి కాలం యొక్క వర్తమానం యొద్దకు బైబిల్ ప్రకారమైన వర్తమానం యొద్దకు తెచ్చారు. నా దగ్గర ఒక పుస్తకం ఉన్నది, వెలువడబోతుంది. దానిలో నుండి ప్రకటన యొక్క 4 అధ్యాయాల పైన వ్యాఖ్యానము అది. అది చదవండి. ముద్రాలయం నుండి అది త్వరగా మనం పొందుకుంటాం. ఎటువంటి సందేహం లేకుండా లూథర్ వర్తమానం అనగా ఏంటి? నీతిమత్వము, శుద్ధీకరణ అంటే ఏంది? తరువాత క్రమము, ప్రకృతి జన్మ, అది రుజువు చేస్తుంది ఖచ్చితంగా పెంతికొస్తులు. ఇప్పుడు గమనించండి, ప్రతి ఒక్క కాలము సంఘానికి ఇబ్బందిని కలిగించి ప్రసవ నొప్పులు తెచ్చింది. అయితే వారు ఏం చేశారు? ప్రసవ నొప్పులు వచ్చిన తర్వాత వాక్యం నొద్దుకు వెళ్లటానికి బదులు మొట్టమొదటిది ఏం చేసిందో, ఆ విధముగానే మనుషుల గుంపును కూర్పు చేసుకున్నది. అది నిజం, ఖచ్చితం. అపోస్తుల యొక్క ఇబ్బందుల తర్వాత తిరిగి ఆమె ఆగిపోవటం మనం చూశాము. ఆ తర్వాత అనేకులు రావడం, అగబస్ మొదలు అనేకులైన దిద్దుబాటు కర్తలు ప్రారంభములో వచ్చారు. మీరు ప్రీ నిసియా సభ, నిసియా ముందు సభ, నిసియా పితరులు అదంతా చదివినట్లుగా అదంతా మీరు అక్కడ చూడగలుగుతారు. ప్రతి ఒక్క కాలము ఇబ్బందిని ఎదుర్కొన్నది. ప్రతి ఒక్కసారి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దానితో వర్తమానికుడు వచ్చాడు. ఇప్పుడు లేఖన ప్రకారముగా ఆమె ఉన్నటువంటి బాహుహీన స్థితి ఆమె ఇప్పుడు ఉన్నది. మనము లౌకిక సంఘకాలంలో ఉన్నాము. ఒక ధనవంతమైనది, అయితే గొడ్డిది సంఘకాలము, గుడ్డి సంఘకాలము, అది దాన్ని ఎరుగదు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు ఎక్కడి కూడా బయట ఉన్నది లేదు. ఒక్క లౌకిక సంఘకాలంలో తప్ప ఆమె బాహుహీనమైన కాలంలో ఉన్నది. ఆమె ఎన్నడూ లేనంతగా కుళ్ళు పట్టిపోయినది. అంటున్నది, నేను రానిని, నాకు కొద్దివేమీ లేదు, నీవు దిగంబరివి, దిక్కుమాలిన దానవు, గుడ్డి దానవు, దరిద్రమైన దానవు, అది దానెరుగిన దానవు అని ఎరుగకయున్నావు. అవునండి, నేను నీ కన్నులు తెరిచినట్లు నా యుద్ధ కానుక, నా యుద్ధ కాటుక కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు ఏమని చెప్పాను? దానికి అది దాని కన్నులు తెరిస్తే దేవుని యొక్క కాటుక తప్పక వెలుతురును తెచ్చును. ఇప్పుడు గమనించండి, త్వరగా ఎటువంటి అనుమానం లేకుండా ఆమె అలాంటి స్థితిలో ఉన్నది. మనము లౌకిక సంఘ కాలంలో ఉన్నాము. ఆమె యొక్క వర్తమానికుడు మలాకి 4వ అధ్యాయంలో వాగ్దానం చేయబడ్డాడు, అది చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వర్తమానం ఏదనగా వాక్యమును వెనుకకు తెచ్చుట, వాక్యమునందుకు ప్రజలను తిరిగి తెచ్చుట, ప్రసవించుట అవసరమై ఉన్నది. మలాకి 4 ప్రకారంగా ఆమె నూతన జన్మను ప్రసరింపవలసి ఉన్నది. ఈ రోజు సంఘ లోకములో 2 పద్ధతులు పనిచేస్తున్నవి. జాగ్రత్తగా వినండి, దీని గురించి మీరు ఆమెన్ అని అనుట నేను చూడాలని ఆశపడుతున్నాను. సంఘ లోకములో ఈ దినమున 2 పద్ధతులు పనిచేస్తున్నవి. నా భుజాలపై నుండి దీన్ని నేను దింపాలనుకుంటున్నాను, తర్వాత దాన్ని నేను ధరిస్తాను. మనందరికి తెలుసు అది దేవుని యొక్క వాక్యమని మరియు సంఘ శాఖల పద్ధతి అని తెలుసు. 2 పద్ధతులు పనిచేస్తున్నవి. ఎలాగునా యాకోబు ఏషావు అలాగు, ఒకటి ఆత్మ సంబంధముగాను తర్వాతది శరీర సంబంధముగా. అదేంటి? ఏషావు యాకోబు తల్లి కడుపులో పొట్లాడుకుంటున్నారు పుట్టే వరకు కూడా. ఆ విధముగానే సంఘ శాఖలు మరియు వాక్యము ఒకరికొకరు పొట్లాడుకుంటున్నారు. వారు అలాగే ఉన్నారు. మొదట దిద్దుబాటు, మొదట లూథర్ తెచ్చాడు, దాన్ని మీరు అర్థం చేసుకోగల అతి చిన్నదని నేను అనుకుంటున్నాను. అవును, వీరు దీన్ని వారు తీసుకుని దాంతో వారు బయటకు వెళితే దానికి కొంత ఇంగిత జ్ఞానాన్ని కలుగు చేస్తారు. అవును, నీవుండు స్థలానికి దాన్ని తెస్తారు. ఈ విత్తనాన్ని అక్కడ పెట్టి నేను కోరుకుంటున్నాను పెట్టాలని, దానిని జీవంలోకి వచ్చినట్లు వారు చేస్తారని నమ్ముతున్నాను. గమనించుడి, అది ఎల్లప్పుడూ కూడా అలాగే ఉంటుంది. ఆ కారణము చేతనే ఆమె ప్రసవ నొప్పులు పడుతుంది. కారణం ఆమెలో పోరాటం ఉంది. ఎంతో భక్తి గలవాడు కేవలం లోకం యొక్క మనుష్యుడు. ఒక ఏషా ఉన్నాడు, ఓ అతడు మంచివాడు, పవిత్రుడు, నీతియుక్తమైన వాడు నేనెన్నంత వరకు. అయితే అతనికి జన్మ హక్కును గురించి ఏమీ తెలియదు. ఆ విధంగానే అతడు జన్మించాడు, ఆ విధముగానే అతడు రూపుదిద్దుకున్నాడు. యాకోబు, అతను ఎటువంటి వాడైనా నాకు లెక్కలేదు. అతనికి జన్మ హక్కే కావలసిన్నది. అతడు ఆత్మ సంబంధమైన వాడు. ఈ రోజు సంఘం యొక్క గర్భములో ఆ ఇద్దరు ఉన్నారు. సంఘం యొక్క పెద్ద పద్ధతి సార్వత్రిక సంఘముల సభ అని పిలువబడుచున్నది. సంఘం యొక్క గర్భములో నుండి ఇద్దరు బిడ్డలు రాబోతున్నారు. నీవు నా మాట గుర్తు పెట్టుకో, వాక్యము వాక్య వధువును తప్పక కనవలసి ఉన్నది. ఆమెలో నుండి క్రీస్తు కొరకు ఒక పెళ్లి కుమార్తెను, ఆమెలో నుండి సంఘము కనవలసి ఉన్నది. అన్ని కాలంలో నుండి నిద్రించుచున్న వారందరూ నీ కాలయుద్ధ నుండి శిరస్సు వరకు వచ్చినట్లుగా వాక్యము నుండి వచ్చిన వారు ఆ పెళ్లి కుమార్తె అవుతారు. ఆమె ఎక్కువగా అయిపోవును, నీవు ఎక్కువ అవును. శరీరము ఎదుగునట్లుగా క్రీస్తు యొక్క శరీరము ఎదుగును. దాని యొక్క శిరస్సు చివరికి దానికి శిరస్సు వచ్చును. మీరు గమనిస్తే అది అన్ని విధముల శిరస్సుకు సంబంధాన్ని కలిగి ఉంటుంది. త్రిప్పుట, లాగుట శిరస్సే చేస్తుంది. అయితే ఈ పద్ధతులు దానిలో ఎదగవు, ఎందుకంటే అది ఒక పద్ధతి, అది పుట్టించలేదు. ఒక గురుగు చెట్టు ఒక గోధుమ కొమ్మను పుట్టించలేదు. అయితే అవి రెండు ఒకే తోటలో ఉంటవి, ఒకే నీటి చేత తడుపుబడతవి, ఒకే సూర్యకాంతి చేత ఎదుగుతవి. ఒకటి వాక్యము మరొకటి వాక్యము కాదు. ఆ రెండు పొట్లాడుకుంటవి. మొట్టమొదట దిద్దుబాటు సమయమున అప్పటి నుండి అవి ఇంకా పొట్లాడుకుంటున్నవి. దాని మీద నుండి నేను ఇంకా ముందుకు సాగాలని అనుకోవట్లేదు. నేను కాదు, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు తప్పక ఎరిగి ఉందరు. అవునండి, అక్కడే మీరున్నారు. మీరున్నారు ఒక పద్ధతి, ఆ పద్ధతిలో నీవున్నావు. ఇప్పుడు కొద్దిగా ఊహించు, ఆ ఇతర దినాలలో నీవు జీవించి ఉన్నట్లయితే, ప్రవక్తలు వాక్యములు మొదలైనవి వాటి యొక్క కదలిక దినాల్లో నీవుంటే, అక్కడ ఎవరి పక్షాన నీవు ఉండాలనుకుంటావు? ఈ రోజు నీకు అదే ఎన్నిక ఉన్నది. ఆమె అక్కడ సంపూర్ణమైన వాక్య వధువును కనబోతుంది. వాక్యము వాక్య వధు యొద్దకు వస్తుంది. స్త్రీ పురుషుల్లోని తీయబడి పురుషుడు యొక్క భాగమై ఉంటుంది. కాబట్టి సంఘము బైబిల్ గ్రంథములోని ప్రతి మాటకు ప్రతి వాక్యములకు వధులై ఉండవలసిన సంఘమై ఉండవలసి ఉన్నది. ఎటువంటి పద్ధతులు, మూఢ సిద్ధాంతాలు ఏది దానికి కలపకూడదు. అది పవిత్రమైనది, కలుషితము కాని కన్య వాక్యముగా ఉంటుంది. అవును, లూథర్ యొక్క వెలుగు కాంతి దినాల్లో లూథర్ యొక్క పట్టుదల వలన సంఘము నిలిచిపోయి మూయబడింది. ఆమె నొప్పులు లేక వెళ్లిపోయినది. అతను వచ్చాడు, నీతి మంత్రుడి విశ్వాసములుగా జీవించును. ఇది సంస్కృతం కాదు. జాన్ వెస్లీ దినాల్లో మనం చూస్తున్నాము ఆమెకు మరణా నొప్పులు వచ్చినాయి. వెస్లీ పుట్టాడు, అతను ఏం చేశాడు? తల్లి చేసినట్లుగానే వెనుకకు వెళ్లిపోయాడు. పెంతెకొస్తు దినాలు మీ తండ్రులు తల్లులు అందులో నుండి బయటకు వచ్చారు, దాన్ని దేశించారు. వారు వీధుల్లోకి వెళ్లిపోయారు, కాళ్ళకు చెప్పులు లేకుండానే మీ తల్లులు బయటకు వెళ్లిపోయి ఒక పాత డబ్బాను కొడుతూ ఒక పాత గిటార పట్టుకుని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు. వారు కార్ల బజార్లో పండుకుని రాత్రంతా చెరసాల్లో ఉన్నారు. మరి మనం ఎంతో బిగించుకుని ఒక సంస్థలోకి వెళ్లిపోయి మనకు మనముగా అదే గడ్డైపోయాం. అందులో వారు వచ్చారో ఇందులో వారు వచ్చారో అందులోకి తమ పిల్లలను వారు తిరిగి లాక్కొని పోయారు. వారి సమాధుల్లో వారు తిరిగి వెళ్లిపోయారు. మిమ్మల్ని గుర్చి వారు సిగ్గుపడతారు. అది కఠినమైనదని నాకు తెలుసు, అయితే ఇది నిజం. నీవు ప్రజలను ప్రేమిస్తావని అనుకున్నాను అని నీవు చెప్తావు. ప్రేమ క్రమపరచకపోయినట్లయితే అలాగైతే ఎలాగో నీవు ప్రేమను ఉత్పత్తి చేస్తావు. ప్రేమ క్రమము చేయను. దేవుని సంఘమును గురించి నేను చింత కలిగి ఉన్నాను. వారి యొక్క మూఢ సిద్ధాంతాలతో కట్టలు కడుతున్న ఈ పద్ధతులు చూచితే అవి కుళ్ళిపోతున్నవి. ఆయన వాక్యమే సత్యమని దేవుడు తెలియపరుస్తుండగా వారింకా దానికే అనుకుంటారు. ఆమేన్. అది నిజం సహోదరా సహోదరి, అది సత్యమేనని నీకు తెలుసు. అది ఇదే, అది చెప్పుటకు చిన్న మార్గము అదే. అది గ్రీకు లోని వాటిని పెడగొట్టుట కాదు, అయితే సాధారణ విజ్ఞతను చూపించి తెరచుట అవుతుంది. మీరు నిజంగా దాన్ని గ్రహించగలుగుతారు. 2:2-4 అవునా, అది నిజమేనని మనకు తెలుసు. ఇప్పుడు వాక్యము పెళ్లి కుమార్తెను ఉత్పన్నము చేయవలసి ఉంటుంది, అయితే పాత పద్ధతి దాని పోలికను కాపాడవలసి. ఎవరైతే తన జన్మ హక్కును అమ్మవేశారో అట్టి ఏషావును అది పుట్టించవలసి ఉన్నది. ఇక్కడికది వస్తుంది. నేను దాన్ని భావిస్తున్నాను, నేను పిచ్చివాడనని మీరు అనుకున్నారని నేను నిరీక్షిస్తున్నాను. నేనైతే నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఈ దారిన దీనిని నేను మంచిగా భావిస్తున్నాను. నేను వేరే దారిన ఉన్నదానికంటే నేను ఈ దారిన బాగున్నాను. లోకానికి నేను వెర్రిగా ఉండవచ్చును, నేను ఎక్కడ ఉన్నానో నేను ఎరుగుదును. చూడు, మత సంబంధమైన పద్ధతుల వలన అది కడుపులో చచ్చి పుట్టిన బిడ్డను అది పుట్టించనై ఉంటుంది. తద్వారా యాకోబును ద్వేషించిన ఏషావును సంఘ శాఖలన్నింటినీ ఒక్కడిగా చేయు ఒకదానిని పుట్టించనై ఉన్నది. ఆమేన్. ఒక కడుపులో చచ్చి పుట్టిన ఒక దానిని మీరు చూచుంటారని నేను అనుకుంటున్నాను. ఒక చచ్చిన సంఘ శాఖను మీరది చూచి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓహో వాక్య విశ్వాసులారా, నా యొక్క వర్తమానంలో చెవిగీయుడి, నా మాట వినుడి. నా వర్తమానం కాదు, అయితే అది సత్యమేని ఖచ్చితంగా ఆయన తెలియపరిచిన ఆయన యొక్క వర్తమానము. ఒక చోట నుండి మీరు ఎన్నిక చేయవలసి ఉన్నది. దీని తర్వాత నెమ్మదిగా మీరుండరు, మీరు తీర్మానం చేయవలసి ఉన్నది. నిన్నటి రోజు అక్కడ వెస్ట్వర్డ్ హోలో ఆ ఉదయం వేళ పలహారప్పుడు నేను మీకు ఆ గొప్ప గోధుమను చూపుటకు ప్రభు ఎంతో అనుమతించాడు. అది ఏ విధముగా లూత్రగుండ వచ్చినది, ఏ విధముగా వెస్లిగుండ వచ్చినది, మరియు పుప్పొడి రేణువులు మొదలగినవి చిన్న మొలకలు, ప్రతి సంఘము మొలక యొక్క ప్రతి కాడ ఆ విధముగా పోలిక ఉన్నది. ఆ తర్వాత అది అలాగున్నట్లుగానే ఆ గోధుమలోకి వెళ్లినది. అక్కడే ఆ యొక్క చిన్న తొక్క నిజమైన గోధుమ విత్తనం వల్లే కనిపించినది. నీ వెళ్లిపోయి చూడు, నీ గోధుమ కంటే నీకు తెలియకపోతే నీకు గోధుమ అక్కడ వచ్చిందని లేక పండిపోయిందని నీవు చెప్తావు. అయితే అది తొక్క. తర్వాత నీవు ఆ తొక్కను తెరువు, అక్కడ ఎలాంటి గోధుమ గింజ ఉండదు. అక్కడ వెనకాల అక్కడ చిన్న జీవమున్న మొగ్గ వస్తుంది. నీవు అద్దం తీసుకుని దాన్ని చూడు. మొదట పెంతికొస్తు బయటకు వచ్చినప్పుడు అదెంతో సంబంధం కలిగి ఉన్నది. యేసు చెప్పాడు మత్తయి 24:24 సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసపరచను అని. అది ఏమి చేసి ఉండెను? విత్తనానికి ఒక ఆదుకును బలముగా ఉండెను. అది నిజమేనా? ఇక్కడ చూడు, దాని లోపల నుండి వచ్చిన రెమ్మలు గింజవలే కనిపించవు, అలాగే తొడిమ కుప్పుడులు అలాగూ కనిపించవు. అయితే అది కొంచెం ఎక్కువగాను కనిపిస్తుంది. తొక్క మొత్తం దానివలే కనిపిస్తుంది. అయినప్పటికీ అది గోధుమ గింజ కాదు, అది గోధుమను మోసము చేసిన సాధనం. ప్రసవ నొప్పులతో ఏ విధముగా ఆ వర్తమానం వచ్చిన మీరు చూచుట్లేదా? అయితే అక్కడ నుండి తరువాత వర్తమానంలోకి వెళ్లిటకు జీవము అక్కడ నుండి వదిలిపెట్టినది. జీవము లూతలో నుండి బయటకు వెళ్లిపోయి వెస్లీ వర్తమానంలోకి వెళ్లినది. వెస్లీ వర్తమానం నుండి బయటకు వచ్చి పెంతికోస్తు వర్తమానంలోకి వెళ్లినది. తొక్కను వదిలిపెట్టడానికి తిరిగి పెంతికోస్తు వర్తమానంలోకి వెళ్లింది. తొక్కను వదిలిపెట్టుకు తిరిగి ఇదే సమయం. విషయం ఏమై ఉండెను? ప్రతి రూపములోనూ అది సత్యము అని తెలియపరచుటకు ప్రకృతి ఎన్నది. నేనెందుకు వెర్రివాని వలె మీరు తలస్తున్నారో మీరు గ్రహించారా? నేను చెప్పినట్లుగా బహుశా నేను కావచ్చు, అయితే ఒకటి నాలో ఉన్నది, నేనది నిలుపు చేయలేను, నేను దాన్ని అక్కడ పెట్టలేను, నా సొంత ఎన్నిక ద్వారా అది రాదు. అది దేవుడు, అది సత్యమని నిరూపించుటకు, దానిని సత్యము చేయుటకు ఆయన దానిని నిర్ధారణ చేస్తాడు. నేను లూథర్ వెస్లీ పెంటికాస్ట్ వారికి లేక బాప్టిస్టు లేక ఇంకెవరికైనా నేను వ్యతిరేకిని కాదు, ఎవరికి వ్యతిరేకము కాదు. నేను పద్ధతులకు వ్యతిరేకిని, ఎందుకంటే వాక్యము దానికి వ్యతిరేకము కాబట్టి, మనుషులు కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి బోధకులు యాచకులు లేక పూజారులు చూడు, వారు పద్ధతులను విన్నవారైతే వారు ఇక్కడ ఉండేవారు కాదు. అయితే వారికి వాక్యం యొక్క సాధారణమైన సాహసం ఉన్నది కాబట్టి, బయటికి వెళ్ళటకు మరియు దాన్ని అంగీకరించడానికి ఉన్నది కాబట్టి. హల్లెలూయా అనగా అర్థం మన దేవుని స్తుతించుడి అని అర్థం. అది నిన్ను బాధ కలిగించదు, అలాగున అగును కాక. అది నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతాను, అది సత్యమేనని నేను ఎరుగుతును. అది సత్యం ఒకటకు అది నిర్ధారణ చేయబడినది. ఒక్కనొక దినాన నీవు ఎరుగుతావు, బహుశా ఎక్కువ ఆలస్యమైనదేమో. ఇప్పుడు గమనించు, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కాలం యొక్క ముగింపులు ఆమె ఏ విధంగా తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది? ఆయన భార్య గుడి కొరకై. ఆమె ఏమి చేసినది? ఆమె ఎలాంటి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నది? ఆయన సొంత వాక్యమును ధరించుకున్నది. ఆయన నీతితో ఆమె వస్త్రధారణి అయినది. అది అదే అవునది నిజం. చూశారా దర్శనం? గమనించు, ఇప్పుడు ముగిస్తూ ఉండగా గమనించు, ముగించక ముందు కొంచెం ముందుగా ఈ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పుటకు ఏదో నడిపించినది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనున్నది. తన యొక్క సొంత తలంపుల్లో దానిని పెట్టుకోకుండా అది ఒక మనుషుడు చెప్తే అతడు వేషధారి అవుతాడు, వేషధారి అవుతాడు. అందుకై అతడు నరకమునకు పోవలసి ఉంటును. అవునది నిజం. ప్రజల గుంపులను సంపాదించుకుంటానికి అతడు ప్రయత్నం చేస్తూ ఇటువంటి మంచి ప్రజలను వారిని మోసం చేసినట్లయితే మానవ శరీరంతో ఉన్న దయ్యం అతడు అవుతాడు. దేవుడు ఎన్నడూ అతన్ని ఘనపరచడు. దేవుడు ఒక దయ్యాన్ని ఒక అబద్ధమును ఘనపరచరని నేను అనుకుంటున్నావా? ఘనపరుస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఎన్నటికీ కాదు. చూస్తున్నారా, వారి తలపై అది వెళ్లిపోతుంది, వారు అది తీసుకోరు. ఆయన ఏర్పరచుకున్న వారిని బయటకు లాగును. కాలమంతటిలోనున్న అందరి ప్రవక్తలను చూడు, ఆయన ఎలాగున ఏర్పరచుకున్న వారిని పొందుకున్నది. ఇక ముందుకు సాగితే చివరికి దిద్దుబాటు సమయంలో ఆ కాలం వందు చూడు. ఉదాహరణకు ఆర్క్ యొక్క జోన్, ఆమె మంత్రకత్రి అని రోమన్ కెథలిక్ సంఘము కాల్చి వేసినది. అవును, తర్వాత ఆమె కాదు అని తెలుసుకున్నారు. ఆమె భక్తురాలు, ప్రాయశ్చిత్తం వారు చేశారు. పుజారి యొక్క శరీరాన్ని త్రవ్వి నదిలో విసిరివేశారు. అయితే మీకు తెలుసా, అది దేవుని గ్రంథాల్లో అంతటితో అయిపోలేదు. లేదు, వారు ఇంకొకరిని పరిశుద్ధుడైన పేట్రిక్ను తీసుకున్నారు. తెలుసా, అతడు నేను ఎటువంటి వాడునో అలాంటి వాడు. మనము కనుక మనం అతని బిడ్డను చూశాము, అతని స్థలాన్ని పైన ఎంత మంది చంపబడ్డారో చూశాము, అక్కడ ఎంత మంది చంపబడ్డారో హతసాక్ష్య పుస్తకంలో చూడుడి. అది ఆ విధంగా కాదా? అయితే ప్రజలకు చెప్పుకునేది అది అలాగూ చేయలేదు. కాదు అంటారు, అది దేవుడు చెప్పినది, అది సత్యమేనని రుజువు చేయబడింది. సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఇప్పుడు కొద్ది నెలల క్రితము ఇక్కడే నేను ఇంటి నుండి బయటికి వస్తున్నాను, ఒక దర్శనం వచ్చినది. ఏ సమయంలోనైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ప్రభువు నా చేత చెప్పించగా చెప్పింది. అది జరిగింది తప్ప ఇన్ని సంవత్సరాల్లో ఎరిగిన్న ఎవరైనను వారికి నేను సవాల్ చేస్తున్నాను. అది సత్యమేనని ఎంతమందికి తెలుసు? మీ చేయి పైకెత్తండి. మంచిది, వ్యతిరేకంగా ఎవరైనా చెప్తారా? అది నిజమే. వర్తమానకుడికి ఎటువంటి అవధానం ఇవ్వవద్దు. వర్తమానం ఏమైందో దానివైపు చూడండి. అది అదే. చూశారా, అది కాదది. చిన్న బట్టలెత్తితో ఉన్న అతన్ని గమనించుడి. చూస్తున్నారా, వ్యక్తి. ఎందుకనగా అతడు కేవలము వ్యక్తి మాత్రమే, మరియు మనమంతా ఒక్కటే. అయితే ఏమి జరుగుతున్నదో గమనించుడి. అదే దాన్ని అది తెలుపుతుంది. రకరకాలైన విషయాలు ప్రజలు చెప్తుంటారు, అది నాకు తెలుసు. అందులో చాలా మట్టుకు సరైనది కాదని మనకు తెలుసు. ఎవరేది చెప్పినా ఇతరులు చెప్పిన దానికి నేను జవాబు చెప్పలేను. నేను చెప్పిన దానికి నేను జవాబు చెప్పవలసినది. అది సత్యమా కాదా అది మాత్రమే నేను చెప్పగలను. దానికి బాధ్యులు నేనే, ఇతరులు చెప్పిన దానికి కాదు. నేనెవరిని తీర్పు తీర్చను. నేను తీర్పు తీర్చుటకు పంపబడలేదు, కాని వర్తమానాన్ని ప్రకటించుటకు పంపబడ్డాను. గమనించుడి, సంఘం యొక్క ముందు దర్శనం దాన్ని నేను కలిగి ఉన్నాను. ఎవరైతే నేను చూడలేకపోయానో, ఎవరినైతే నేను చూడలేకపోయానో, ఆయన చేత నేను కొనిపోబడి ఒక స్తంభం లేక ఒక పీఠదాని పైన కూర్చుని పెట్టబడ్డాను. ఎన్నడూ వినటువంటి మాధుర్యమైన సంగీతాన్ని నేను విన్నాను. నేను చూస్తూ ఉన్నాను. సుమారు 18-20 సంవత్సరాల వయస్సు గల ఒక గుంపు చిన్న స్త్రీలు వచ్చుచుండడం నేను చూశాను. వారందరూ పొడవాటి వెంట్రుకలు కలిగింది, పలు పలు రకాలైన వస్త్రాలు ధరించి ఉన్నారు. ఎంత జాగ్రత్తగా వారు నడవలను అంతగా నడుస్తూ ఆ సంగీతముతోనే సాగుతున్నారు. వారు నా ఎడమగుండా వచ్చి ఈ దారిన చుట్టి వెళ్లారు. నేను వారిని గమనించాను. తర్వాత నాతో మాట్లాడుతున్నదెవరా అని అప్పుడు చూశాను. నేనెవరిని చూడలేకపోయాను, నేనెవరిని చూడలేదు. తర్వాత రాకిన్ రోల్ గుంపు వారు వచ్చుట నేను విన్నాను. నా కుడి ప్రక్కన నేను చూచినప్పుడు నా ప్రక్కగా వస్తున్నారు, వెనుకకు వస్తున్నారు. లోకములోని సంఘాలు ఇటు వచ్చినవి. ప్రతి ఒక్కరు ఎక్కడి నుండి వారు వచ్చారో అట్టి వారి గుర్తింపు జెండా పట్టుకుని ఉన్నారు, గుర్తింపు ధ్వజాన్ని పట్టుకుని ఉన్నారు. కొన్నైతే నా బ్రతుకులో ఎన్నడూ చూడని మురికి వాటిని నేను చూశాను. అమెరికా సంఘం వచ్చింది, నేను ఎన్నడూ చూడనంతగా భయంకరంగా ఉన్నది. పరలోకపు తండ్రి నా యొక్క తీర్పరి. ఇక్కడ సారాయి కొట్టు ఆడపిల్లలు ఉన్నట్లుగా వారు రకరకాల రంగులతో ఉన్న వెలిసిపోయిన భావడాలు కట్టుకుని తొడుక్కుని ఉన్నారు. వెనుక ఏమీ లేదు. ఇక్కడి వరకు ఉన్నది బూడిద రంగు కాగితం ఒకలాగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. ఇంకా హూలా నాట్యం చేస్తున్నారు, రంగులు పూసుకున్నారు, పొట్టి లంగాలు ధరించుకున్నారు, తల వెంట్రుకలు కత్తిరించుకున్నారు, సిగరెట్లు తాగుతూ ర్యాకెన్ రోల్ చేస్తూ కొలుకుతూ ఉన్నారు. అది సంయుక్త రాష్ట్రాల సంఘమా అని నేను అడిగాను. ఒక స్వరం చెప్పినది, అవును అదే. వారు సాగి వెళ్లిపోతున్నప్పుడు వారు ఈ విధంగా ఇది పట్టుకోవలసి ఉండెను. వారు వెళ్తున్నప్పుడు వారి వెనుక ఒక కాగితం పెట్టుకున్నారు. నేను ఏడ్చుడుకు మొదలు పెట్టాను. నేననుకున్నాను, నా శ్రమంతటిలో కూడా నేను చేసిన దాని అంతటికి దైవ సేవకులుగా మనమంతా కలిసి చేసినదంతా. సహోదరుడా, ఎంతగా నీవు ఈ దర్శనాలు నీవు నమ్ముతావో నాకు తెలియదు, కానీ అది నాకైతే నిజం. అది ఎల్లప్పుడూ సత్యమేనని రుజువు చేయబడినది. నేనది చూచినప్పుడు, ఏం జరగబోతుందో నేను ఎరిగినప్పుడు నా గుండె నాలో పగిలినట్లయింది. నేనేమి చేశాను? అది నేనెలా పోగొట్టుకున్నాను? ప్రభువా, ఆ వాక్యం ప్రక్కనే నేను నిలబడ్డాను. నేనెలా చేయగలిగాను? ఈ మధ్యనే ఎందుకని నీవు నాకు ఒక దర్శనమిచ్చి నేను అక్కడ ఉండుట చూడగలిగాను అని అనుకున్నాను. నేనడిగాను, వారు తీర్పు తీర్చబడతారా అని. ఆయన చెప్పాడు, పావులు గుంపు వారు కూడా. నేను చెప్పాను, అతడు బోధించిన అదే వాక్యము నేను బోధించాను. క్రిస్టియన్ బిజినెస్ వారు దాన్ని ప్రతిని ముద్రించారు. ఇంకా నేను అడిగాను, ఎందుకని అది అలాగుంటుంది? గుంపులు గుంపులుగా ఆ విధంగా వస్త్రాలు ధరించిన వేశ్యలు అక్కడ వెళ్ళుచుండట నేను చూశాను. శ్రీమత్ యుఎస్ఏ సంఘము అని పిలువబడుతుంది. నేను మూర్చబోయాను. ఆ తర్వాత మాధుర్యమైన సంగీతం మరలా వినబట్టం నేను విన్నాను. ఇక్కడ అదే చిన్న పెళ్లి కుమార్తె తిరిగి వచ్చుచున్నట. ఆయన చెప్పాడు, ఇది వచ్చునది ఏదో అది. ఆమె నడుస్తున్నప్పుడు మొట్టమొదట ఏదై ఉన్నదో అలాంటిదే. దేవుని వాక్యం యొక్క సంగీతపు అడుగులలో అడుగులు వేసుకుంటూ నడుస్తున్నది. నేనది చూచినప్పుడు నేను అలాగున్న నా రెండు చేతులు పైకెత్తి అరుస్తున్నాను. నేను వచ్చినప్పటికీ నేను నా వరండాలో నిలబడి ఉండి నేరుగా పొలం వైపు చూస్తున్నాను. ఏంటది, ఆమె అదే పెళ్లి కుమార్తె ఉండవలసి ఉన్నది. ఆమె మొదటి స్థానమందు ఏ విధమైన పదార్థము ద్వారా ఉన్నదో ఆ విధమైనదిగానే ఆమె ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మలాకి 4 చదివి, పిల్లల హృదయాలను తండ్రుల వైపునకు తిప్పుతా, అసలైన పెంతికోస్తు తిరిగి తెచ్చినటువంటి వర్తమానమును ఈ కడవర దినాల్లో మనము కలిగి ఉన్నామో లేదో చూడు. వాక్యం వెంబడి వాక్యం. సహోదరులారా, మనం ఎక్కడైనా ఉన్నామో ఈ సంఘము ఒక సూచనను కలిగి ఉండవలసి ఉన్నది. దాని యొక్క ఆఖరి సూచన ఇక్కడ లేఖనంలో అది చూస్తున్నాం. ఇప్పుడు చూడుడి, ఈ లౌదిక సంఘకాలంలో బహుబలమైన ప్రసవ నొప్పులు ఉన్నవి. అది ఇబ్బందిగా విసుగ్గా పుట్టిస్తుంది. వారి సంఘం తిరిగి జన్మించవలసి ఉన్నది. మరొక సంస్థాపకము ఇక ఉండదు. ప్రతిసారి కూడా వర్తమానము బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికైనా తెలుసు. ఏ చరిత్రకారులను అడగండి, వర్తమానం వెళ్లిపోయిన తర్వాత దాని నుండి ఒక సంస్థాపకం వచ్చినది. అలెగ్జాండర్ క్యాంబెల్ మొదలైన వారు, మార్టిన్ లూథర్ మొదలగు వారు దాని నుండి వారు ఒక సంస్థాపకును తయారు చేశారు. సహజంగా ఒక వర్తమానము 3 కాలం ఉద్యోగం ఉంటుంది. ఇది 15 మరియు దాని నుండి ఎటువంటి సంస్థాపకము లేదు. ఎందుచేత తొక్క ఆకరదైపోయింది. మనం అంతములో ఉన్నాము. చూశారా ప్రసవ నొప్పులు? చూశారా సంగతి ఏంటో? కేవలము శేషం మాత్రమే బయటికి తీసుకుని రాబడతారు. కేవలము శేషం మాత్రమే బయటికి తీసుకురాబడతారు. ఆ కారణము చేతనే నేను కేకలు వేస్తున్నాను, కష్టపడుతున్నాను, నెట్టుతున్నాను. దేవుని యొక్క దయను పొందుటకు భూమిపైన మానవుని ప్రతి దయను నేను పక్కన పెడుతున్నాను. ఆయన వాక్యములో ముందుకు సాగిపోతూ ఆమె నొప్పులతో పడుతుంది, నొప్పులున్నవి. అదే విషయం, ఆమె ప్రశ్నించబోతుంది. ఆమె ఎన్నిక ఆమె తప్పక చేయవలసి, గోడ మీద చివరాత ఉన్నది. భూమి ఇక ఐబోటుకు సంసిద్ధంగా ఉన్నదని చూస్తున్నాము. అవునది నిజం. సంఘమును మనం అలాగ చూస్తున్నాము. అది కుళ్ళిపోయినది, అది ఐపోటుకు సిద్ధముగా ఉన్నది. అటు లోకం పైన, ఇటు సంఘం మీద దానంతటిలో ప్రసవ నొప్పులున్నవి. వెయ్యేళ్ల పాలనలోకి వెళ్ళి కొరకై ఒక కొత్త ప్రపంచము ఒకటి పుట్టబోతున్నది, మరియు ఒక కొత్త సంఘము పుట్టబోచున్నది. అది మనకు తెలుసు. చూడు, ముగింపులు ఇది విను, తర్వాత నేను ముగిస్తాను. ఆమె యొక్క ఆఖరి సూచన, ఆమె ఆఖరి వర్తమానము, ఆమె యొక్క ఆఖరి సూచన, ఆమె యొక్క ఆఖరి సూచన ఏదనగా, ఆమె ఆదిలో ఎలాగుండెనో అటువంటి స్థితిలోకి ఆమె రావలసినది. లోకము మరియు సంఘము, చూడు, ఆదిలో అది ఏ విధంగా ఉన్నదో ఆ సంసారంలో శూన్యము, మలాకి నుండి యేసు వరకు. అది చూడు, ఇప్పుడు అన్ని సంవత్సరాలలో దానివైపు చూడు, అక్కడ వెనకదున్నదంతా, అందులో ఉన్న భ్రష్టత్వంతా భూమిపైన చూడు. నోహో దినములో ఉన్న రీతిగా ప్రతిసారి అలాగే ఉంటున్నది. అదే రకమైన పోలిక ఉండవలసినది. మనం అది చూస్తాము. నోహో దినములో ఉన్న రీతిగా ఈ విషయాన్ని పోలికగా ఉండుట మనము చూస్తున్నాము. ఆ తర్వాత మనం ఒక ఆఖరి సూచన పొందుకుంటాము. లూకా 17:28 యేసు చెప్పాడు, సదమ దినముల్లో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడయందు రాకడ దినమందు ఉండును. ఎలాగనగా సదమలో ఉన్నట్లు గమనిస్తున్నారా? ఇప్పుడు ఏ ఆదికాండములో మనము చదివినామో అదే బైబిల్ను యేసు చదివిన్నాడు. ఇప్పుడు ముగింపు, ఇది పోగొట్టుకోవద్దు. మనము చదివిన బైబిల్లోనే, మనము చదివిన బైబిల్నే యేసు చదివాడు. ఆయన ఆయన సంఘానికి చెప్పాడు, సదమ దినములు తిరిగి వచ్చినప్పుడు వెనుక తిరిగి చూడురి. తారుమారైన ప్రజలు, ప్రకృతి స్వభావాన్ని మరచిన పురుషులు, పురుష సంయోగులు, అదెంతగా ప్రపంచమందంతట వ్యాపించినదో చూడు. ఈ మధ్యనే వార్తాపత్రికల్లో మీరు నా కార్యాలయానికి వచ్చి తల్లిదండ్రులు తమ బిడ్డల నిమిత్తమే వ్రాసిన ఉత్తరాలు, తల్లులు తమ బిడ్డల నిమిత్తమే వ్రాసిన ఉత్తరాలు చదవలసినది. పురుష సంయోగము విస్తరించిపోతుంది. అది 20-30% ఒక్క కాలిఫోర్నియాలోనే నేను అనుకుంటున్నాను గత సంవత్సరం విస్తరించినది. పెద్ద గుంపు అది, చివరకు ప్రభుత్వపు ప్రజలు, వారు పురుష సంయోగుల అని రుజువు పడ్డారు. ప్రభుత్వ పరిపాలన వారైన మీకు తెలుసు, మీ పత్రిక నేనది చదివాను. పలు రకాలైన విషయాలు జరిగినవి. లేఖనం యొక్క సరైన అర్థాన్ని నేను పొందుకున్నాను. ఏది జరుగునని దేవుడు చెప్పినాడు, ఖచ్చితంగా అది అదే. భాషతో మాట్లాడువాడు దాని అర్థం చెప్పిన కొరకు కూడా ప్రార్థించవలను. అది నిజం. నేను మీకు సత్యము చెప్పితిని, తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తూ దేవుడు ఇక్కడ ఉన్నాడు. అది నిజం. ఇప్పుడు చూడండి, యేసు చెప్పిన ఆఖరి వర్తమానమేది? సదమ దినమల్లో ఏ విధముగా ఉండును, ఇప్పుడు గమనించుడి, అగ్ని అన్యుల లోకంను కాల్చివేయక మునుపు ఇప్పుడు అది అర్థం చేసుకుంటాయి. ఏం జరిగినది? ఒక గుంపు ప్రజలు నులివెచ్చని సంఘ సభ్యులు ఉన్నారు. ఏ విధముగా సదమలో లోతు అతని గుంపు ఉండిరో అలాగునా దానిలో నుండి ముందుగానే బయటికి వచ్చిన మరొక మనుషుడు ఉన్నాడు. ఆరంభం నుండి అతడు అందులో లేడు. అతడు అబ్రహాము, ఒత్తుచున్న కుమారుని గుర్చిన వాగ్దానాన్ని కలిగినవాడు అతడు. మీరు అర్థం చేసుకుంటే ఆమెన్ అని చెప్పండి. మంచిది. నాశనం యొక్క ఉత్కంఠతకు కొంచెం ముందు అనేక రూపములలో దేవుడు అబ్రహామునకు అగుపించాడు. అయితే ఈ సమయంలో ఒక మానవునిగా ఆయన అగుపించాడు. ఆయన ఒక మనుషుడై ఉండెను. అతడు దేవుని యొద్దకు వచ్చాడు. అది మనుషుడు కాదు అని నీవు చెప్తావు. అది మనుషులో ఉన్న దేవుడు. అబ్రహాము ఆయన్ను ఎలోహీము అని పిలిచాడు. అది ఒక మనిషి. చూడు, ఆయన గుడారు వైపు తన వీపు నుంచి ఆయన క్రింద కూర్చున్నాడు. ఆయన అడిగాడు, నీ భార్యను శారా ఎక్కడా? ఆమె వెనుకాల గుడారంలో ఉన్నది. నీకిచ్చిన నేను ప్రమాణాన్ని బట్టి నిర్ణయ కాలమున నిన్ను దర్శిస్తాను. శారా అందుకు నవ్వినది. ఆయన అన్నాడు, శారా ఎందుకు నవ్వినది? చూస్తున్నారా, అదే ఆ దినమున జరిగినటువంటిది. కేవలం అబ్రహాము చూచిన ఆ చిన్న గుర్తు చూపించుటకు ఏర్పరచుకున్న గుంపు బయటకు లాగబడినది సదమాకు దూరంగా. నీవేమి చేస్తున్నా ఈ చిన్న ఉపమానములు వదులుకోవద్దు. బయటికి తీయబడిన ఆ మొదటి గుంపు సదమలో లేరు. వారక్కడ చేరుడప్పటికీ మనం లోతును చూస్తున్నాం. అతడు వెనుకబడిన స్థితిగల వాడైనట్టుగాను అంత తారుమారు పురుష సంయోగము అక్కడ ఉన్నది. కథ మీకు తెలుసు. అయితే అబ్రహాముతో నిలిచిపోయిన ఒకరు అక్కడున్నారు. ఆయన ఎలోహీము. వారక్కడ వాక్యాన్ని ప్రకటించారు. వాక్యం ప్రకటించు వలన వారిని గుడ్డివారినిగా మొత్తారు. వారు వాకిలి ఏదో తెలుసుకోలేకపోయారు. అదే ఈ రోజు ఉన్న విషయం. అయితే బయటకు తీయబడిన ఒక గుంపు ఉన్నారు. అబ్రహాము ఎదుట అద్భుతాన్ని చేశాడు. తాను ఎవరైనది చూపుటకు ఆయన అబ్రహాముతో ఉన్నాడు. ఆయన అడిగాడు, ఈ బిడ్డను గుర్చి శారా ఎందుకు నవ్వాలి అని. శారా ముందుకు వచ్చి ఆమె నవ్వలేదని చెప్పినది అన్నాడు. అయితే నీవు నవ్వితివి. ఆమె అబ్రహాము భాగము కానట్లయితే ఆయన ఆమెను చంపేవాడు. అలాగనే మనమును క్రీస్తు భాగము కానట్లయితే దేవుడు మనలను చంపి ఉండేవాడు. క్రీస్తు కటాక్షం మనందరినీ కలిపి పట్టుకున్నది. అనుమానించి వాక్యమును తారుమారు చేయు మనలను. అయితే ఏమి జరిగినదో గమనించుడి. గమనించుడి, యేసు వెనుకకు తిరిగి చెప్పుచున్నాడు. లోతు దినాలలో ఉన్నట్లుగా మనిషి కుమారుడు తనకై తాను బయలుపరుచుకును దినమున కడవరి కాలమున ఉండును. చూస్తున్నారా, మనిషి కుమారుడు బైబిల్ గ్రంథంలో అదెప్పుడు కూడా ఒక ప్రవక్త. అవునా, ఆయన ముగ్గురు కుమారుల నామమున వచ్చాడు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. చూశారా, ఆయన నామమును ఆయన ఉచ్చరించాడు, మనిషి కుమారుడు. కారణం ఆయన నిర్వర్తించిన పని ప్రవక్త, దీర్ఘదర్శి. ఆయన చెప్పాడు, నోహు దినాలలో ఉన్నట్టుగా మనిషి కుమారుడు తనకు తాను బయలుపరుచుకున్నప్పుడు ఉండును. అది కడవరి కాలం అవుతుంది. కొద్దిగా ఆలోచించిద్దాం. ఒక నిమిషం, లోకం పైన ఏనాడు లోకానికి వర్తమానికు లేడు. మనకు ఫిన్నే, షాంకీ, మూడీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ మొదలైన వారు ప్రపంచమంతటా ఉన్నారు. ఈ ప్రసవ నొప్పులలో సంఘానికి వర్తమానికులు. అయితే ప్రపంచ వ్యాప్త వర్తమానముతో బయలువెళ్లిన ఎవ్వరూ ఈ రోజు వరకు లేరు. తన పేరు HAM తో ముగిసిన పేరు కలిగిన వారు. ABRAHAM అది ఆరు అక్షరాలు. ABRAHAM ఏడు అక్షరాలు. ఈ దినాన మనకు GRAHAM అను ఆరు అక్షరాల పేరున్న వారు ఒకరున్నారు. ఆరు లోకముకి సంఖ్య, సృష్టి దినము. లోకములకి వెళ్లి అక్కడ లోకంలో లోకాచారాల మధ్య బోధిస్తూ బయటికి పిలుచుచున్నది, లోకానికి ఎప్పుడైనా ఉన్నదా? మారు మనసు పొందుని, మారు మనసు పొందుని, నశించిపోతారు, దాని బయటికి రండి. ఈ కాలం వరకు చెప్పున్నది GRAHAM. అతనేమి చేస్తున్నాడు చూడు, వాక్యమును బోధిస్తున్నాడు. బయట వారిని అంధులుగా చేస్తూ బయటికి రా అని దేవుని యొద్దు నుండి వర్తమానికుడు. మనిషి కుమారుడు తనకు తాను బయలుపరుచుకున్నప్పుడు అది జరుగును అని యేసు చెప్పాడు. ఇప్పుడు అది ఎక్కడా? సంఘ క్రమాలకు ఆవల, లోకము. అందుకే మనిషిని ద్వేషిస్తారు.
Was looking for the son that wasn't in that Babylon, and they received a messenger.
అయితే జ్ఞాపకముంచుకో, ఒక గుంపు కూడా ఉన్నది. అది ఆత్మ సంబంధమైన గుంపు, యాకోబు గుంపు. ఏషావు గుంపు కాదు, యాకోబు గుంపు కుమారునికి ఎదురు చూస్తున్నది. అది ఆ బబులోనులో లేదు. వారు వర్తమానికుని స్వీకరించారు. గ్రహించారా? అబ్రహాము ABRAHAM వారు వర్తమానికుడి స్వీకరించారు. ఆ వర్తమానికుడు అది కడవరి కాలమని చూపుటకు అతడు చేసిన గంభీరమైన విశేషమేంటి? శారా మనసులో ఉన్న తలంపులను వివేచించుట. దేవుని కుమారుడైన యేసు ఎవరైతే శరీరధారి అయ్యాడో ఆయన అంత్యకాలంలో ఆ ఏర్పరచుకున్న ఆ చిన్న గుంపు మీద తిరిగి దేవుని ఆత్మ వచ్చి అదే విధముగా ఆయనను బయలుపరచుకునని చెప్పినాడు. ప్రసవ నొప్పులు. ఓ సహోదరుడా, దయచేసి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయి, గట్టిగా ప్రయత్నించు. ఒక్క నిమిషం మీ హృదయాలు తెరువు, క్రీస్తు వైపు చూడు. ఇక్కడ ఇప్పుడే ఆ దేవుడే ఉన్నాడు. ఆయనే విషయాలు వాగ్దానం చేశాడు. వాటిని ఆయన వాగ్దానం చేస్తే అవి చేయుటకు ఆయన ఖచ్చితంగా సమర్థుడు. ఓ క్షణము తలవంచుకుందాము. గౌరవప్రధంగా మీరు ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. తండ్రి, అది ఇప్పుడు నీ హస్తాల్లో ఉన్నది. నేను చేయగలిగినంతా నేను చేశాను. ప్రజలు అర్థం చేసుకుంటానికి నీవు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. విత్తనము నాటబడినది ప్రభువా, ఆత్మీయగు నీరును దానిమీద పోయము మరియు నీ మహిమకై దానిని తడుపుము. ప్రభువా, నేనేదైనా తప్పు చేసినట్లయితే అదని అర్థం కాదు. దేవా, సరిగ్గా దానిని నీవే వారి హృదయాలకు అనువాదం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా వారు అర్థం చేసుకోగలలాగున ప్రభువా అనుగ్రహము చూపు. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ వాక్యమును బోధించిన ఈ దేవుడే, ఈ వాక్యానికి ఈ దేవుడే బాధ్యుడు. అది చెప్పుడికే నేను బాధ్యుణ్ణి. దాన్ని జీవింపు చేయవాడు ఆయనే. ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు అక్కడున్న మీరు ఎంతమంది అక్కరలతో ఉన్నారు? మీ చేయి పైకెత్తండి. ఈ చివరి దినాల్లో ఈ విషయాలు చేయనని ఆయన వాగ్దానం చేశాడా? ఇప్పుడు మీరు నా వైపు చూడుడి, మా వైపు చూడు అని పేతురు యోహాను చెప్పినట్లుగా ఉంటుంది. చూశారా? అది అతనికి చెప్పాడు. ఇప్పుడు మీరు ఈ వైపు చూడండి, అటు ఇటు కదలవద్దు. నేను ప్రయత్నం చేస్తున్నాను. నా గుండె అంతా నాలో ఉన్నది. చాలా గౌరవప్రదంగా ఉండండి. గమనించుడి, మీలో ప్రతి ఒక్కరూ మీరు కదలినప్పుడు ఒక ఆత్మ. నేను ప్రజల విశ్వాసాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మీరొక ఏకగ్రీవ గుంపు. ఒక చిన్న స్త్రీ నడిచిపోతూ ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెళ్లిపోయి కూర్చున్నది. ఆమె యొక్క బలహీనత ఏదో యేసు చెప్పాడు. ఆమె స్వస్థపరచబడింది. ఆయన సదమ యుద్ధ ఏ విధంగా చేశాడో ఆ విధంగానే ఆయన మనిషి కుమారుడు తను తాను బయలుపరచుకుని దినమన చేయుదునని తిరిగి ఆయన వాగ్దానం చేశాడు. లోకము ఆ స్థితి ఎందున్నది, సంఘము ఆ పరిస్థితి ఎందున్నది. దేవుడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు. చూడు, ఆయన అలాగూ కాదో. అవునో, హో, మనకు సూచనలున్నవి. గంతులు వేయటం, భాషలు మాట్లాడటం, ప్రవచించుట మొదలగన్నీ ఉన్నవి. అయితే ఆగు, మరొక సూచన ఉంది. మనకు అనేకమైన ప్రకృతి సంబంధమైన అనుకరణలు ఉన్నవి. నిజమైన దాన్ని ప్రకాశింప చేస్తుంది. అది ఒక అబద్ధపు డాలరు నిజమైనది ప్రకాశించినట్లుగా చేసినట్లుగా. ఇప్పుడు నీవు ప్రార్థించు, నీవు నమ్ము. అది నీవు చేయుటకు నేను సవాలు చేస్తున్నాను. నీవు చూడు, నేను నీకు చెప్పినది నమ్ము. ఇది సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? మీరెవరై ఉన్నారో, మీరెక్కడున్నారో జాగ్రత్తగా ఉండుడి. నేను ఎదిగినంత వరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, అక్కడ కూర్చున్న బిల్ డౌ, అతని భార్య తప్ప అందరూ నాకు ఎరుకైన వారు కాదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ జర్మనీ నుండి వచ్చిన ఈ చిన్న బోధకుడు నేను ఎరిగి ఉన్నానని అనుకుంటున్నాను. సహోదరుడా, ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చున్న వారు, వెనుక సభికుల్లో కూర్చున్న ఒకరు వెనుకకు చూస్తున్నారు. నీకు నేను చెప్పింది సత్యమని నేను నమ్మాలని నేను సవాల్ చేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితము అక్క నది యొద్ద ప్రభు దూత దిగివచ్చి ఈ గుర్తింపు విశేషము చేసిన విషయమేంటి? నాకెలా తెలుసు? నా సొంత బాప్టిస్ట్ కాపరి సంఘము నుండి నన్ను బయటకు నెట్టివేసి నీకు కలవరపరిచే స్వప్నం బిల్లి అని చెప్పాడు. కలవరపరిచే స్వప్నమా? ఏమీ కాదు డాక్టర్ డేవిస్. ఆ విధంగా నా అభిప్రాయం ఉంటుంది. నా యొక్క సహవాస కార్డు నీవు తీసుకునవచ్చును. దాన్ని నమ్మే ఒక్కరు ఒక చోట ఉంటాడని నాకు తెలుసు. దాన్ని పొందుకునే ఒకరు లేనట్లయితే దేవుడు ఆయన వర్తమానమును పంపేవాడు కాడు. ఓ, అది తప్పక. నేను వెళ్తూ రోగులకు ప్రార్థన చేస్తూ ఉంటే అదెంతో మంచిది. అయితే నేను వాక్య సత్యమును చెప్పుడుకు మొదలు పెడితే అది మరో విధమవుతుంది. నీవు తప్పక ఎరగవలసి ఉన్నది. ప్రతి ఒక్క వర్తమానము అలాగుంటున్నది. ఆలయంలోకి వెళ్లి రోగులను ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు యేసు అద్భుతమే. అయితే ఒకరోజు ఆయన కూర్చుని నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు, ఓహో, అదేది కాదు, మనిష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాక్కపోతే మీలో జీవముండదు అని చెప్పాడు. ఆయన దానికి వివరణ ఇవ్వలేదు. ఆయన ప్రక్కన ఎవరు నిలబడతారో ఆయన చూడగోరారు. అవును, చుట్టూరా వైద్యులు మిగతా వారందరూ ఉన్నారు. నీవేమి తలుస్తున్నావు? అతడు రక్తము త్రాగేవాడు. ఆయన మాంసం తిని రక్తము త్రాగటమా? ఆయన అది ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. ఆయన దానికి వివరణ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ యొక్క అపోస్తలుల ద్వారా ఆ వాక్యం పట్టుకొనబడింది. వారు లెక్క చేయలేదు. దాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఎలాగైనా అదే వారు నమ్మారు. అవును, వారు చూశారు, అదేనని వారు తెలుసుకున్నారు. అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చును అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక పురుషుడు స్త్రీ కూర్చున్నారు. ఆమె చేయి పైకెత్తున్నది. నీవు నన్ను పిలవాలంటే బుద్ధిహీనునని పిలువు. అయితే అరణ్యములో ఇస్రాయల్ నడిపించిన అదే అగ్నిస్తంభము ఆ స్త్రీపైనే ఉన్నది. జ్ఞాపకముంచుకో, యేసు చెప్పినాడు, కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఇక్కడ చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. నేను దేవుని యొద్దు నుండి వచ్చితిని. నేను దేవుని యొద్దకు వెళ్ళదును. ఆయన మరణము సమాధి తర్వాత అరణ్యములో ఉన్నటువంటి బండ ఆయనే, ఆయనే అగ్నిస్తంభము, ఉన్నవాడు అనువాడు ఆయనే, ఉన్నవాడు అనువాడు ఆయనెవరు? మండుచున్న పొదలోనున్న అగ్నిస్తంభం. అవును, నిజమేనా? ఆయన శరీరధారి మనుష్య మన మధ్య నివసించను అన్నాడు. నేను దేవుని యొద్దుండి వచ్చిదని దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మ రూపమన తిరిగి వచ్చుటకు ఇక్కడే ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు. విజ్ఞాన శాస్త్ర చిత్రపటాలు దాన్ని తీసినవి. విజ్ఞాన శాస్త్ర పటాన్ని మించిన రీతిగా అది రుజువు పరచుటకు ఆయన ఇక్కడున్నాడు. మనుష్య కుమారుడైన నేను ఈ దినమున బయలపరచబడుదును. ఆయన అక్కడే ఉన్నాడు. దానివైపే నేను చూస్తున్నాను. నీవు దాన్ని చూస్తున్నావా అని నీవు అడగవచ్చు. యోహాను కూడా చూశాడు, మిగతా వారు చూడలేదు. చూడు, అది ఇప్పుడు రుజువు చేయుట కొరకై ఆ స్త్రీ నాకు అపరిచితురాలు. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె అవయవాల్లో ఒకటి బలహీనతగా ఉంది. అందరు గుచ్చి ఆమె ప్రార్థిస్తుంది. అవునమ్మా, దానికి నీవు శస్త్రచికిత్స చేయించుకున్నావు. నీ ప్రక్క కూర్చున్న ఉన్నవారు నీ భర్త. నీవు ఇక్కడికి సంబంధించిన దానము కావు. నీవు కాలిఫోర్నియా నుండి వచ్చావు. నీ పేరు రోలాండ్. నీ కడుపులో నొప్పి కూడా తగ్గిపోయింది. అయ్యా, నీకు కడుపు జబ్బు అవును కదా? అదంతా పోయింది. నీ కాలు బాగుపడింది. మనిషి కుమారుని ఆ దినమున ఇక్కడే వెనుక కూర్చుని ఉన్నాడు. ఇక్కడే అక్కడొక పురుషుడు ఉన్నాడు. అతడు రంగుజాతి వాడు. అతని కళ్ళలో ఒకటే జబ్బు ఉన్నది. అవును, అతడు తన పనులు తాను చేసుకుంటాడు. అతడు కారుకు ఒకటే చేస్తాడు, కారు తురుస్తాడు, కారుకు రుద్దుతాడు. అవును, నీ కన్నులు పాడైపోతున్నవి. నీవు నమ్మకించున్నావు అవును కదా? ఒక నిజమైన వింతైన విషయం నీకు జరిగినది. నీ మొదటి పేరు ఫ్రెడ్ అవునా? నీ ఆఖరి పేరు కోన్ అవునా? నీవిప్పుడు నమ్ముతున్నావా? ఇక నీ కన్నులు నిన్ను బాధపరచవు. నా జీవితంలో నేనెన్నడూ ఆ మనిషిని చూడలేదు. అక్కడ వెనుక ఉన్నది ఆ పురుషుడు నుండి ఉండవచ్చును. అతనిక్కడకు సంబంధించిన వాడు కాదు. కాలిఫోర్నియాకు సంబంధించిన వాడు కాదు. వెనుక ఎంతో బాధ ఉంటుంది. మిస్టర్ ఓవెన్, అది నీవే. ప్రభుని యేసు నిన్ను స్వస్థపరచును కాక. All things are possible to them that believe. నా జీవితంలో నేను ఎన్నడూ ఆ పురుషుని చూడలేదు, ఆ మనిషిని చూడలేదు. అతని గురించి నాకేమి తెలియదు. నేను కేవలము వెలుగు ఎటు వెళ్ళుచున్నదో అటు నేను వెంబడిస్తున్నాను. నీవు నమ్మినట్లయితే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ ఒక చిన్న వ్యక్తి కూర్చుని ఉన్నాడు. వరబీజపు జబ్బు, కళ్ళద్దాలు పెట్టుకుని బూడిద రంగు సూటి వేసుకుని ఉన్నాడు. ఫ్రెడ్, నీవు నమ్మితే దేవుడు నిన్ను స్వస్థపరచును. నీవు అది అంగీకరిస్తావా? సరే, నా జీవితంలో ఎన్నడూ అతన్ని చూడలేదు. శ్రీమతి హోల్డెన్, అక్కడ అతనికి దగ్గరగా కూర్చుని ఉన్నది కంటి దెబ్బతో బాధపడుతున్నది. ఆ స్త్రీ నాకు తెలియదు, నా జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. అయితే అది నిజం. చూసావా, నీవు నమ్మినట్లయితే సహోదరి, ఎందుకొరకై నీ వేటిస్తున్నావు? నీకు నరముల బలహీనత, దగ్గు, గుండె జబ్బు ఉన్నది. దేవు నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? అక్కడ నీ స్థలము దగ్గర చివర కూర్చుని ఉన్నది. నీ నిండు హృదయముతో నీవు నమ్మితే, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయనని నీ నిండు హృదయముతో నమ్మినట్లయితే, ఆ యొక్క నరముల బలహీనతంతా నీ యొద్దు నుండి పోవును. నీవు తిరిగి నీ వెనుక స్థితి ఎలాగుండునో అలాగూ భావిస్తావు. దయ్యం నిన్ను పడగొట్టింది, నీవు అది అంగీకరిస్తావా? ఇప్పుడు నీ చేయి పైకెత్తి, అలాగేనని అంగీకరిస్తాను అని చెప్పు. సరే, అంతా అయిపోయినది. ఏంటి? సంఘము రస్వనొప్పుల గుండా వెళ్ళుచున్నది ఆయనకు సన్నిధానము. నీవు నీ తీర్మానాన్ని నీవు చేయవా? ఆయన చేయునని ఏది చెప్పాడో ఖచ్చితంగా నీకు నేను చూపాను. ఈ భవనపు గుండా పెనవేసుకుంటూ ఎప్పుడైనా కొట్టబడి ఉన్నట్లుగా లేక సంభాషిస్తున్నట్లుగా లేక అదేదైనప్పటికీ నేనెవరైనా చూశానా? వారిని ఎరిగి ఉంటినా? వారిని గుర్చి తెలిసినవాడవా? ఒక మనిషిడు అది చేయగలని నీవు అనుకుంటావా? అది జరగడం సంపూర్తిగా సాధ్యమే. మంచిది, అదేంటి? మనిషి కుమారుడు దేవుని యొక్క వాక్యము రెండంచులగల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ఆత్మని వివేచిస్తూ హృదయ రహస్యాలు పరిశోధిస్తుంది. అది భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు ఇలాగుండెను, ఖచ్చితంగా అలాగుండెను. దేవుని కుమారుని యందు, ఇప్పుడు అది దేవుని కుమారుని వలన ఆ పద్ధతి నుండి బయటకు ఆయన పెళ్లి కుమార్తెని పిలుచుచుండగా అది ప్రత్యక్షపరచబడును. అందులో ఉండి బయటికి రా, ప్రత్యేకంగా ఉండుడి. దేవుడు చెప్పుచున్నాడు, వారి యొక్క అపవిత్రమైన వాటి నుండి అపవిత్రమైన వాటిని ముట్టుకుడి, దేవుడు మిమ్మల్ని చేర్చుకును. నీ యొక్క జీవితాన్నంతా దేవునికి సమర్పించుకుంటానికి నీవు సంసిద్ధంగా ఉన్నావా? నీవు అలాగిష్టపడితే నీవు నిలబడు, ఇలాగూ చెప్పు, దేవుని కృప ద్వారా నేనిప్పుడే నాలో ఉన్నదంతటితో కూడా దానిని అంగీకరిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు ఆయన నమ్ముతున్నారా? అలాగైతే మీ చేతులు పైకెత్తి నాతో కలిసి ప్రార్థించుడి. నీ తప్పిదాలు ఒప్పుకో. ప్రసవ నొప్పులు, చచ్చిపోవడం కష్టమే. అయితే ఇప్పుడే చచ్చిపో, చనిపో. నీ స్వంత నమ్మకాల నుండి బయటికి రా, దాని నుండి బయటికి రా. ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమిది. భూమి మీద యేసు ఉండినప్పుడు అది ఎలాగున్నదో అలాగే, అది యేసుక్రీస్తే మీ మధ్య ఉండి అది రుజువు పరచుట అదే. అబ్రహాము వాగ్దాన కుమారుని, అది జరిగిన తర్వాత అతడు కుమారుని పొందుకున్నాడు. యేసు తిరిగి రాబోతున్నాడు, అది ఆయన ఆత్మ. ఆయన భూమికి సమీపంగా ఉన్నాడు, రాకడికి సమీపంగా ఉన్నాడు. తద్వారా నిన్ను స్వీకరించుటకు, నీవు ఆయన స్వీకరించడానికి సమృద్ధంగా ఉన్నట్లయితే, ఇప్పుడు మీ చేతులెత్తి నాతో ప్రార్థించుడి. ప్రభువైన దేవా, యాజకులంతా బలిపీఠాలను పట్టుకుందురు కాక, ప్రజలు కేకలు వేయుదురు కాక, అగ్ని స్తంభమును మేఘ స్తంభమును ఈ దినమున ప్రజల మధ్య కదిలి వాణ్ణి మేల్కొలుపుడు గాక. జీవము గల సర్వశక్తి మంత్రుడు దేవుని గూర్చిన సన్నిధిని వారికి కదిలింప చేయును కాక. ప్రభువా, ప్రభువా, అంగీకరించుడి, వారిని స్వీకరించండి. యేసుక్రీస్తు నామములో వారిలో ఒక్కొక్కరి కొరకు ఈ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో వారిలో ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో నింపము. ప్రభువా, ఈ కూటము, ఈ ఉజ్జీవ సభా కూటము ఘనమైన శక్తివంతమైన పరిశుద్ధాత్మ కృంభనిపై ఇప్పుడే అగునుకాక, అలాగూ అగునుకాక. రోగులు స్వస్థులు కాక, గుడ్డివారు చూపు పొంది, అంగవిహీనులు నడుచుదురు కాక. జీవము గల దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజల సన్నిధానములోకి తీసుకురాబడి ఈ మధ్యాహ్న వేళ జరిగినట్లు ప్రజలు అది స్వీకరించదురు కాక. యేసుక్రీస్తు నామమున అది నేను అడుగుచున్నాను. ఇప్పుడు చేతులెత్తి ఆయన స్తుతించి ఏది మీరు అడిగితరో అది పొందుకొనుడి.